ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. యా ఈరోజు మన అంటే లాస్ట్ వారం మండే శంకర జయంతి అయిందండి, అండ్ రాబోయే అంటే 26th బుద్ధ జయంతి అయిందనమాట. సో నాన్నగారు అంటే ఆయన జీవించి చూపించిన వాళ్ళలో ప్రముఖులు శంకరాచార్యుల వారుని, బుద్ధుడు కూడా, అఫ్కోర్స్ భగవాను, రామకృష్ణ పరమహంస అందరూ కూడా ఎక్కువ నాన్నగారు విస్తృతంగా చెప్పినప్పుడు శంకరులు, బుద్ధుడు గురించి కూడా చాలా విశిష్టంగా చెప్పున్నారనమాట లైఫ్ పొడుగునా. సో అండ్ ఆయన సన్నిధిలో ఉండి ఈ శంకరుడు వెళ్ళిన క్షేత్రాలన్నీ మేము దగ్గర ఉండి విజిట్ చేసి నాన్నగారితో వెళ్ళే భాగ్యం చాలాసార్లు కలిగింది. సో అంటే రెండు సందర్భాలు సమన్వయం చేసుకుని, అంటే జయంతి కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా, అంటే కూడా ఉన్నారు కదా నాన్నగారు కూడా ఈ క్షేత్రాలన్నీ తిరిగినప్పుడు, బుద్ధుడిది సారనాథది వెళ్ళినప్పుడు, సో ఇద్దరు కలిపి చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ వారం అంటే శంకర జయంతి లాస్ట్ వీక్, కమింగ్ వీక్ బుద్ధ జయంతి కాబట్టి నాన్నగారు మాటల్లో వాళ్ళిద్దరిని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఈ వారం జయ అని అనుకున్నాం అన్నమాట. సో నాన్నగారు ఆచార్యుల వారి గురించి ఎంత తాదాప్యం పొంది చెప్పేవారు, అంత తాదాప్యం బుద్ధుడితో. అంటే అదే మొన్న మేము ఆంటీ నేను మాట్లాడుకుంటూ ఉంటే అదే అనుకున్నాం, ఒక జ్ఞాని అంటే ఒక మహాజ్ఞాని లోపలున్న చైతన్యం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఇంకా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారో వారు వీరైపోయి అంటే ఆ స్వరూపం మనకి కళ్ళెదురకుండా చూపించి ఆయన వాళ్ళ జీవితం, వాళ్ళ బోధ మనకి వంట పట్టేలాగా అంటే ఎలా అనుగ్రహించారు అనేది విడిగా కూడా ఏంటంటే జయంతి కొంచెం ఈ యాత్రలకు అది వెళ్ళినప్పుడు నాన్నగారితో వచ్చేసిన తర్వాత భక్తులందరినీ కూడా ఊరించి చెప్పేస్తూ ఉండేవారు, ఎస్పెషలీ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఫస్ట్ సత్సంగం మన సంధ్య ఆంటీ బిగించేశారు హైదరాబాద్లో, తర్వాత జయ భీమవరం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత జయ ఆంటీ ఎక్కువ మన మాదాపూర్ కాదు మధురానగర్లో మన లక్ష్మి గారి ఇంట్లో సత్సంగం జయ చెప్తూ ఉండేవారు. ఫస్ట్ సంధ్య ఆంటీ, తర్వాత సంధ్య ఆంటీ కొద్ది రోజులు కంటిన్యూ చేశారు, జయ తర్వాత చాలా ఎక్కువగా సత్సంగాలు ఇక్కడ హైదరాబాద్లో. సో నాన్నగారితో ఎక్కడన్నా యాత్రకి వెళ్ళొస్తే మాత్రం ఇంకా కళ్ళకి కట్టినట్టు నాన్నగారిని అందరికి చూపించేవారు అనమాట. దాంతో ఏంటంటే భక్తులందరికీ కూడా ఇంకా అట్రాక్షన్ పెరిగిపోయేది నాన్నగారి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. సో తర్వాత ఇంక మళ్ళీ భీమవరం షిఫ్ట్ అయిపోయి కొంచెం సత్సంగాలు మానేశారు. అదే అంటున్నారు ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సార్ మాట్లాడడానికి నేను హెసిటేట్ చేశాను, తర్వాత భక్తులందరూ కూడా ఒకప్పుడు బాగా చెప్పేవారు ఇప్పుడు మానేశారు, మీరు కూడా అప్పుడప్పుడు చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నారంట. సో ఎప్పుడన్నా మనకి ఎవరన్నా కబుక్కుని మాట్లాడడానికి ఎవరు అందుబాటులో లేకపోతే నేను మాట్లాడతానని చాలా స్వీట్గా ఆంటీ ముందుకు రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ జయ ఆంటీ. సో మన శంకర జయంతి, బుద్ధ జయంతి, మన నాన్నగారి సమక్షంలో మనం అనుభవించిన అనుభూతులు, ఆయన మనకి చేసిన బోధ, ఆయన మనల్ని నడిపించిన నడిపిస్తున్న తీరు అన్ని కూడా వివరంగా మీరు చెప్దురు కానీ స్టార్ట్ చేయండి జయంతి.
ఓకే. నాన్న పరమాత్మనే నమః. ఫస్ట్ మొట్టమొదట ముందర గౌతమ బుద్ధుడు గురించి నాలుగు మాటలు చెప్పుకుని తర్వాత ఆచార్యుల వారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ నాన్న సన్నిధిలో మన సాయి గీత రాస్తుంది, మళ్ళీ అపర్ణ కూడా రాస్తుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాస్తున్నారు. సాయి గీత రాసిన మాట నేను చదివిన తర్వాత నాకు నాన్నగారు చెప్పిన మాటలన్నీ ఎన్నో గుర్తొచ్చింది. ఆ మాటలే నాకు చెప్పామని సాయి గీత రాసింది ఏంటంటే,
జయ అంటే కొంచెం కొంచెం వాల్యూమ్ పెంచి చెప్పండి.
డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు అయ్యారు.
చూడమ్మా అయితే ఒకసారి
జాయిన్ అయ్యారు ఆంటీ ఉన్నారు.
యా జయంతి కట్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ స్టార్ట్ చేయరా.
సాయి గీత చెప్పిన మాట చదివిన తర్వాత నాకు నాన్నగారు చెప్పిన మాటలు అయ్యో నాలుగు గుర్తొచ్చినాయి. ఆ మాటల ముందర నాలుగు చెబుతాను. సాయి గీత చెప్పిన రాసిన మాట ఏంటంటే, ఏమని రాసిందంటే, ఇప్పుడు శరీరం, ఈ శరీరం పోతుంది, ఈ శరీరం పోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ మనకు శరీరాలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయంటే, ఈ శరీరం మారిపోయినా ఇంకో శరీరం వస్తుంది. ఎందుకు వస్తాయంటే, మనలో వాసనలు బలహీనతలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటిలన్నీ నెరవేర్చుకోవాలంటే ఏదో ఒక శరీరం కావాలి కాబట్టి అలా శరీరాలు వస్తానే ఉంటాయి. ఎప్పటి వరకు ఈ అహంకారం, ఈ శరీరం నేను అనే దేహబుద్ధి పోయి చైతన్యం అనే, నేను చైతన్యాన్ని అనే ఆ బుద్ధి వచ్చే వరకు శరీరాలు వస్తూనే ఉంటాయి అని రాసింది. అవి ఆ మాట చదివిన తర్వాత చాలా బాగా రాస్తున్నారు పిల్లలు చక్కగానే. ఆ మాట చదివిన తర్వాత నాకు నాన్నగారు చెప్పారనమాట. ఏం చెప్పారంటే, అదంట మనం తల్లి గర్భంలో ఏదో ఒక తల్లి, మన పూర్వజన్మల వాసనలను బట్టి, బలహీనతలు బట్టి, ప్రారంధాన్ని బట్టి ఆ తల్లుల శరీరాల్లో, ఆ గర్భంలో ఏదో ఏ శరీరంలో, ఏ తల్లి గర్భంలో మనల్ని ప్రవేశపెడితే మన ప్రారంధాన్ని, మన ప్రారంధం, మన బలహీనతలను బట్టి ఏది సూట్ అవుతుందో, ఏ తల్లి శరీరం సూట్ అవుతుందో ఆ తల్లి గర్భంలో ప్రవేశపెడతాడంట. అది చేసేది మాత్రం ఈశ్వరుడు అని చెప్పారు. ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత మనం తల్లి గర్భంలో ప్రవేశిస్తాం కదా, ప్రవేశించిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంట, ఏంటి పూర్వజన్మలు గుర్తుకొస్తాయంట. పూర్వజన్మలు గుర్తుకొచ్చి ఎన్ని జన్మలు ఇలాగా, ఏంటి ఈ రక్తంతో, ఈ మల్లెంతో కూడిన ఈ శరీరంలో లోపల నేను ఉంటున్నానే, పూర్వజన్మల్లో ఎన్నో బలహీనతలు, ఎన్నో ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులతోటి నేను ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో దేహం వస్తుంది, ఇలా ఎన్ని జన్మలు ఇలాగా అని చెప్పి ఈశ్వరుడికి, భగవంతుడికి ఒక ప్రమాణం చేస్తామంట. ఏమని చెబుతామంటే ఈశ్వరుడికి, ఓ దేవుడా సరే నాకు శరీరం వచ్చేసింది, ఎలాగో తల్లి గర్భంలో నన్ను ప్రవేశపెట్టావు కదా, నాకు ఎలాగో శరీరం వచ్చేస్తుంది, అందుకని నేను ఏం చేస్తానంటే, ఈసారి ఏం చేస్తానంటే, ఈ జన్మని నేను ఏం చేస్తానంటే, జీవితాంతం కూడా నేను భూమి మీద పడిన క్షణం నుంచి నేను చనిపోయే వరకు ఏం చేస్తానంటే, నీ నామే చేసుకుంటాను, నిన్నే స్మరించుకుంటాను, నీ పనే చేస్తాను, నిన్నే స్మరించుకుంటా నీ పనే చేస్తా, ఏ నీ నామే స్మరించుకుంటా, ఏ నిన్నే నిన్నే లక్ష్యంగా పెట్టుకుని నేను జీవిస్తా, నీలో ఐక్యమైపోతాను, నేను ఇంక ఈ శరీరాలతో పడలేను, ఈ దేహాలు నాకు వద్దు, నాకు ఈ శరీరాలు ఇంకొద్దు, భవిష్యత్తుల్లో నాకు ఇంకొద్దు అని చెప్పేసి అంట దేవుడితో మనం ఒక ప్రమాణం చేస్తామంటమ్మా తల్లి గర్భంలో ఉండగా. ప్రమాణం చేసి భూమి మీదకు వస్తామంట. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ క్షణం భూమి మీద పడిన ఆ క్షణంలో కరెక్ట్గా ఏడిపిస్తారు కదా, ఏడుపు రాకపోయినా ఏడుస్తాం కదా, ఏడిపిస్తారు కదా డాక్టర్లు కూడా అని కరెక్ట్గా ఏడుస్తామంట అంతేనంట. ఇంకంతే, పూర్వజన్మ స్మృతులు పూర్వజన్మ కష్టాలు అన్నీ మర్చిపోతామంట. మరిచిపోయి మళ్ళీ ఈ శరీరం నేననుకుని, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకుని, ఈ గొడవలు ఈ ఇబ్బందులు అవన్నీ కూడా నేనే పడుతున్నాననుకుని ఈ శరీరానికి ఆపాదించుకుంటా, ఈ మనస్సుకి ఆపాదించుకుంటా అలా మళ్ళీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మళ్ళీ ఆ ప్రారంభాన్ని బట్టి ఎంతకాలమో ఈ భూమి మీద ఉండాలో అంతకాలమో పూర్తయ్యి మళ్ళీ వెళ్ళిపోతున్నామంట. ఇలా ఎన్ని ఎన్ని జన్మలోనంట ప్రతి మానవుడికి ఎన్ని జన్మలు. అందుకే కోసం నాన్నగారు వర్షా చెప్తా ఉండేవారు కదమ్మా, ఇంకా మీ పూర్వజన్మలన్నీ నాకు తెలుసు, మీ రాబోయే జన్మలు కూడా భవిష్యత్తులో జన్మలు కూడా మాకు తెలుసు అని అందుకే అనివ్వరేమో అనిపించింది. సరే అలాగా అలా అంటే ఏం చేస్తున్నామంట, మనం వచ్చిన పని మరిచిపోయంట, ఏ పని మీద భూమి మీదకి వచ్చామో ఆ పని మరిచిపోయంట, ఈ దేహంతో ప్రపంచంతో మనుషులతో అందరితోటి తాదాప్యం పొంది మళ్ళీ చివరికి ఏదో ఒక రోజున చచ్చిపోతున్నామంట. మళ్ళీ మళ్ళీ అంటే దేహం పుట్టినప్పుడు ఏమనుకుంటున్నాము, నేను పుట్టాను అనుకుంటున్నామంట. దేహం పెరుగుతా ఉంటే నేను పెరుగుతున్నాను అనుకుంటున్నానంట. దేహం చనిపోతా ఉంటే నేను చనిపోతున్నానని మళ్ళీ అప్పుడు కూడా ఏడిపి. కానీ అలాంటి టైంలో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంట, ఎందుకు పాపం వీళ్ళు ఇలా ప్రమాణాలు చేస్తున్నారు, కానీ వీళ్ళు ఈ జీవులందరూ కూడా దుఃఖం నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఈ జీవులందరినీ బయటికి మనం తీసుకురావాలంటే ఒక రూపం, వీళ్ళకి రూపం ఇష్టము, వీళ్ళకి నామం ఇష్టము, అందుకని చెప్పి ఏదో ఒక రూపంలో భూమి మీదకి అనాదిగా ఎప్పుడో మరి ఎన్ని ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో ఆ భూమి పుట్టినప్పటి నుంచి అలా మధ్య మధ్యలో ఎప్పుడు భగవంతుడు ఈ భూమి మీదకి అనేక రూపాల్లో అనేక నామాలతో ఎన్నోసార్లు ఈ భూమి మీదకి వచ్చాడంట. అలా వచ్చి ఆయన ఎవరో మనకి తెలియచేసి, మనమెవరో మనకి తెలియచేసి, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మనకి తెలియ చెప్పి మన గమ్యాన్ని మనకు చూపించి అన్ని అంటే ఆ గమ్యానికి మళ్ళీ ఎలా చేరుకోవాలో చెప్పి, అసలు అలా అంటే మనం గౌతమ బుద్ధుడిని చూడలేదు, ఆచార్యుల వారిని మనం చూడలేదు, కానీ మన నాన్నగారిని మాత్రం మన కళ్ళతో చూసాం కదమ్మా. ఉషా ఎంత బోధ అంటే ఆయన జీవితం అంతా చెప్పిందంతా. అసలు ఒకసారి నాన్నగారు అన్నారు, శాస్త్రం అంటున్నారు కానీ శాస్త్రం అంటే ఏమీ లేదు, శాస్త్రం అంటే జ్ఞాని నోటమట వచ్చిన మాటే శాస్త్రము అన్నారు. ఆ రకంగా చూసుకుంటే ఏ నాన్నగారి నోటమట వచ్చిన మాటలు మనం రాయటం మొదలు పెడితేనంట, ఈ మాట కూడా నాన్నగారే చెప్పారు, మీరు గనక మేము చెప్పే మాటలు రాయటం మొదలు పెడితే ఈ భూమి అంతా మీకు సరిపోతుందా అన్నారు.
అంత వాస్ట్ గా చెప్పారండి.
అసలు ప్రతి ఆయన చెప్పందంటూ అసలు ఏమీ లేదు షా. ఏంటంటే ఇప్పుడు ఇది ఈ కథలు పురాణాలు గాథలు అలాంటివి చెప్పడం తేలికంటమ్మా, కానీ అద్వైత బోధ చైతన్యానికి సంబంధించిన బోధ చెప్పడం అనేది చాలా కష్టమైన పని అంట.
అవును అవునండి అవును.
అంతా 50 సంవత్సరాలు ఈ దేహము ఈ మనసు లోపల ఉన్న చైతన్యం ఈ మూడిట్ల చుట్టూ అవసరమైతే అది పొందింప చేయడానికి ఎన్ని ఉదాహరణలు, రాముని తీసుకొచ్చారు, కృష్ణుడిని తీసుకొచ్చారు, గౌతమ బుద్ధుడిని తీసుకొచ్చారు, మరి శంకరాచార్యుల వారిని తీసుకొచ్చారు, ఎంతో మంది ఋషుల్ని తీసుకొచ్చి మన ముందర కూర్చోబెట్టి మాట మారే మాటలు చెప్పారు కదమ్మా. ఇప్పుడు గౌతమ బుద్ధుడు గురించి, ఇప్పుడు గౌతమ బుద్ధుడు గురించి ఎవరు చెప్పగలరు? అసలు అసలు సృష్టిలో మామూలు మానవుడు ఎవడు చెప్పలేడమ్మా. దైవాంశ సంభూతుడు ఒక మహాజ్ఞాని భూమి మీదకి రావాలి, ఆయన ఎవరో చెప్పాలంటే. అంటే ఈ మాట వివేకానందుడు అన్నాడంట. ఏమన్నాడంటే, ఒక జ్ఞాని గురించి చెప్పాలంటే ఇంకో జ్ఞాని భూమి మీదకి రావాల్సింది, తప్పితే మామూలు మానవులు చెప్పలేరు అన్నారట. వివేకానంద స్వామి చెప్పారంటే మాట, నాగారు మీటింగ్ లో చెప్పారు.
అవును అవును.
అలాగే గౌతమ బుద్ధుడు ఏంటి, ఆ వైభవం ఏంటి, అసలు ఏముంది ఆయనలో, ఆయనలో గొప్పతనం అది ఏంటంటే, అలా గౌతమ బుద్ధుడిలో ఉన్న వైభవం అంతా మన కళ్ళ ముందుకి ఎలా అంటే చూపించి చెప్పటం అమ్మా ఇది.
అవును అవునండి.
నిజమా కరెక్ట్ కా, అవునా కాదా అని నువ్వు ఏ శాస్త్రం చూసుకోక్కర్లేదు శాస్త్రలో.
అవును అవును.
ఆయనే ఉదాహరణ, ఆయనే ఆయనే సాక్ష్యం. ఇంకెవరో బయట ఇంక మనం పుస్తకాలు చదివేసి ఇందులో ఉందా
లేదు, మనకి
రుజువులు అక్కర్లేదు. అలా జీవించి చూపించేశారు. అయితే గౌతమ బుద్ధుడు గురించి ఏదో ముందర నాలుగు మాటలు చెప్పుకుని తర్వాత జోషి మఠలో వైభవం అంతా చెప్పుకుందాం. సార్ జోషి మఠలో ఆచార్యుల వారి వైభవం అంతా జోషి మఠలో చాలా మళ్ళీ ఆచార్యుల వారి వైభవం, మళ్ళీ తర్వాత లాస్ట్ మినిట్ లో శంకరాచార్యుల వారు ఆ శిష్యులకు చేసిన బోధ, ఆ జాగ్రత్తలో ఏ రకంగా చెప్పారో అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ముందర గౌతమ బుద్ధుని తీసుకొచ్చేద్దాం. ఏ గౌతమ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు గురించి చెబుతా. అసలు నాన్నగారు చెప్పని మాట అంటూ లేదమ్మా. అసలు ఇంకో అసలు ఆయన చెప్పలేదు అనడానికి నువ్వు ఉపనిషత్తులు చదువు, వేదాలు చదువు, లేకపోతే ఏ పుస్తకం తిని ఆ సారాంశం అంతా ఏదైతే ఉందో అది నాన్నగారు నోటంట వచ్చేసిందమ్మోషా.
అవును.
ఆయన చెప్పని మాట అంటూ లేదు, సరిపోతుంది, కరెక్ట్ గా సరిపోతుంది అనమాట నాన్నగారి మాటకి. ఆ ఉపనిషత్తు సారాంశం కరెక్ట్ గా నాన్నగారి మాటకు సరిపోతుంది అనమాట. ఆ ఎస్సెన్స్ ఆ సారాన్ని తీసి మన గుండెకి పట్టించేశారమ్మా, మామూలు బోధ కాదు అది.
అవును. అంటే ఒక్క మాట అర్థొస్తున్నాను, అదే శంకర్ల గురించి నాన్నగారు చెప్తూ మీరు ఇప్పుడు ఈ మాట అంటే గుర్తొచ్చింది నాకు. అంటే ఆయన చెప్పని విషయం లేదు, భాష్యాలు, శంకరులు భాష్యాలు రాశారు కదా అన్నిటికి, ఉపనిషత్తులకి, వేదాలకి, అంటే ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు అన్ని, ఇంకా సమస్తం రాసి 150 గ్రంథాలు రాశారంటే, ఆ 150 గ్రంథాల ఎసెన్స్ కూడా ఆ శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే ఈ ఒక్క ముక్క, అంటే ఆ ఒక్క ముక్క నాన్నగారు సమన్వయం చేశారంటే ఆయన చెప్పిందంత ఎసెన్స్ కింద ఒక్క ముక్కలో చెప్పి ఈ మాట పట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి, మిగతా అన్ని మర్చిపోయినా పర్వాలేదు అని చెప్పి. ఒకటి నిజం, రెండు మాయ.
అద్భుతం,
అద్భుతం. ఆ ఒకటి నిజం రెండు మాయ వివరణ వారం రోజులు ఇచ్చారులేండి, అది అది వేరే విషయం. అంటే అంటే శంకరులు చెప్పిన భాష్యాలు, అంటే శంకరాచార్యులు వారు రాసిన రచనలు భాష్యాలు అన్ని 150 అయితే 150 సారాంశం ఒక్క మాటలో చెప్పి ఆ మాటకి ఎంతో అద్భుతంగా మృదువుగా మనకు అర్థమయ్యేలాగా వివరణ నాన్నగారు ఇచ్చుకుంటూ వచ్చారనమాట. సో మీరన్నట్టు అంటే శంకరాచార్యుల వారు అంటే అందరూ శివాంశ కదా అండి, దక్షిణామూర్తి ఏమో శివుడంశ, తర్వాత శంకరాచార్యుల వారు సెకండ్ శివాంశ, మళ్ళీ మన భగవాన్ రమణ మహర్షి శివాంశ.
యాక్చువల్
గా పరంపరలో వీళ్ళు ముగ్గురు అంట అండి, ఫస్ట్ దక్షిణామూర్తి, తర్వాత శంకరాచార్యుల వారు, తర్వాత మన భగవాన్ రమణ మహర్షి. ఏ దక్షిణామూర్తి మౌన స్వరూపం కదా, ఏ మౌనం, కంప్లీట్ మౌనంలో ఆయన బోధన అందించారు. ఎందుకంటే శిష్యులు బాగా రైపన్ అయిపోవడం వల్ల మౌనంలో అందుకున్నారు ఆయన భాషని. శంకరాచార్యుల వారిది మొత్తం బోధేనంట, ఇంకా ఊరు అంటే కాలినడక మీద 3 భారతదేశం అంతా తిరిగి బోధ బోధ బోధ, రచనా బోధ రచనా బోధ రచనా బోధ, ఏ బోధ చేసుకుంటూ వెళ్ళారు. భగవాన్ ఏమో మధ్య మార్గంగా, అంటే వాళ్ళిద్దరిని సమన్వయం చేసి మౌనంగా ఉండి అవసరమైన చోట భాష వాడారంట. ఏ వీళ్ళందరినీ సమన్వయం చేసి నాన్నగారు మనల్ని అంటే ఆ ముగ్గురు రూపాలని మనకు చూపించి, ముగ్గురు బోధని మనకు అందజేసి, ఆ బోధని అంటే వివరంగా, అంటే ఎవరెవరు ఎలా వచ్చి ఎలా బోధ చేశారో ఆ బోధనంతా మనకి అన్ని అన్ని రూపాల ద్వారా వచ్చిందంతా కూడా రంగరించి మనకి వడకట్టిపోతారండి. చెప్పండి చెప్పండి.
అవునా, అయితే ఇప్పుడు గౌతమ బుద్ధుడు జన్మ తీసుకున్న రోజు వైశాఖ పౌర్ణమట అండి, ఇది అందరికీ తెలిసిందే. ఆయన కథ కూడా అందరికీ తెలుసు. ఏదో శుద్ధోదన మహారాజు జ్యోతిష్యం చూపిస్తే, చిన్నప్పుడు జ్యోతిష్యం చూపిస్తే ఈయన మహారాజు అయినా అవుతాడు, లేకపోతే సన్యాసి అయినా అవుతాడు అని ఆ జ్యోతిష్యుడు చెప్పడం, ఎంత ఈ స్టోరీ అంతా అందరికీ తెలుసు. తెలుసున్నదే మళ్ళీ ఇంకా రిపీట్ చేసుకోవద్దు. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఈ మూడు దృశ్యాలని చూసిన తర్వాత ఈ విపరీతమైన వైరాగ్యం వచ్చేస్తుంది కదా ఆయనకి. అంత వైరాగ్యం వచ్చేసి అప్పుడు వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానని అన్నప్పుడు ఈ చిన్నుడు రథం మీదే కదా ఈ మూడు దృశ్యాలని చూశాడు. ఆ రథాన్ని తీసుకెళ్లే అతని పేరు చిన్నుడు అంటండి. అయితే అప్పుడు చిన్నుడితో ఏమంటాడంటే, చెన్న నేను ఇంక ఇంటి దగ్గర ఉండలేను, నేను నా గమ్యాన్ని వెతుక్కుంటా నేను వెళ్తాను, నన్ను ఊరు అవతల ఎక్కడో అక్కడ దింపేయి, అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చిన్నుడితో గౌతమ బుద్ధుడు చెబుతాడట. చెబితే అప్పుడు చిన్నుడు ఏం చేస్తాడంట, గౌతమ బుద్ధుడిని రథం ఎక్కించుకుని అప్పుడు ఊరవతలకి తీసుకెళ్ళిన తర్వాత రథం చిన్నుడు ఆ రథం దిగిపోయి అంటాడంట, చెన్న ఇంక వెళ్ళిరా, నేను ఇంకా నా గమ్యాన్ని వెతుక్కుంటూ నేను బయలుదేరుతున్నాను, నేను ఇంకా తిరిగి రాను చెన్న, నీకు ఇది ఆఖరి వీడుకోలు నేను చెబుతున్నాను అని చెప్పేసి బుద్ధుడు, అప్పుడు సిద్ధార్థుడు అండి, బుద్ధుడు కాదు, సిద్ధార్థుడు గౌతముడు అవుతాడు, గౌతముడు బుద్ధుడు అవుతాడు అని ఇదంతా నాన్నగారి నోటు ద్వారా అందరం వినేశాము. అప్పుడు ఈ చిన్నుడు మాట్లాడిన మాట కోసం ఈ వివరణ చెబుతున్నాను. అప్పుడు అన్నప్పుడు చిన్నుడు ఏమన్నాడంట, ఏంటి సిద్ధార్థ నువ్వు చిన్న బాలుడివి, నువ్వు చిన్నవాడివి, నీకు రాజ్యం రెడీగా ఉంది, మీ తండ్రి గారు ఎంతో ప్రేమ చూపిస్తారు నీ మీద, నువ్వు ఇష్టపడి చేసుకున్న భార్య నీ మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది, నీకు ఒక కొడుకున్నాడు, నీకు అందమైన కుమారుడు ఉన్నాడు, మహారాజ్యం ఉంది నీ కోసం, రాజ్యంలో ప్రజలందరూ కూడా నువ్వు ఎప్పుడు రాజు అవుతావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సిద్ధార్థ, అందుకని నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు వెళ్ళటం వల్ల నువ్వు ఇబ్బందులు పడతావేమో, నువ్వు తిప్పలు పడతావేమో, నువ్వు ఇక్కడ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల నువ్వు తర్వాత కష్టాలు పడతావేమో నాకు అనిపిస్తాను సిద్ధార్థ, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి చిన్నుడు గౌతమ బుద్ధుణ్ణి అడుగుతాడంటండి. అడిగినప్పుడు అప్పుడు గౌతమ బుద్ధుడు అంటండి, ఈ మాట నాన్నగారు చెబుతారండి, ఇంక అసలు ఎంత అందమో అన్నమాట. అంటే చెన్న, నేను ఒక నిర్వాణ స్థితిని, నేను ఈ ప్రపంచాన్ని పరిపాలించే స్థితి ఏదో ఒకటి ఉంది, దాన్ని పొందాలని చెప్పి నేను ఇంటి నుంచి నేను వెళ్తున్నాను కదా, నేను ఆ స్థితిని పొందిన తర్వాత నా కుటుంబానికి పరిమితం చెయ్యమంటావా, ఈ నలుగురికి పరిమితం చెయ్యమంటావా, లేకపోతే ఈ లోకానికి పంచిపెట్టమంటావా, ఈ లోకానికి నేను పొందిన స్థితి ఎటువంటిదంటే నిష్ప్రపంచ స్థితి, నేను పొందిన స్థితి ఈ లోకాలని పరిపాలించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నేను పొందిన తర్వాత దాని ముందు నా భార్య పిల్లలు ఈ రాజ్యం ఇవన్నీ కూడా ఏ పాటివి, ఆ మాట చూడుషా, దాని ముందు అందం చూడు, అంటే నేను పొందే వస్తువు ముందు, నేను పొందే నిర్వాణ స్థితి ముందు నా భార్య నా పిల్లలు నా రాజ్యం నా తండ్రి ఈ ప్రేమలో ఇవన్నీ కూడా అసలు ఏ పాటివి.
అవును,
అంటే సముద్రం అప్పుడు అంటే ఎంత శక్తి ఉంటుంది అనుకుంటున్నావు, సముద్రం నీరు ఎంత ఉందో అంత శాంతి అందులో. అప్పటికే ఆయనకు ఒక అవగాహన వచ్చేసిందంటండి. ఎప్పుడైతే ఆయనకు వైరాగ్యం వచ్చిందో ఒక అవగాహన, దాని పట్ల ఆయన పొందవలసిన గమ్యం పట్ల ఒక అవగాహన ఆయనకు వచ్చేసిందంట. కానీ అది పొందకపోవచ్చు, కానీ అవగాహన వచ్చేసిందంట. వచ్చేసి, చెన్న నేను పొందే స్థితి ముందరా, ఇది ఏ పాటిది, ఈ భార్య పిల్లలు ఈ రాజ్యం ఏ పాటి, ఈ చిన్న విషయాలు నువ్వు చెప్పి అన్నీ కూడానే, అందుకని నన్ను ఆపకు, నన్ను వెళ్ళనియ్యి అని చెప్పేసి అని వెళ్ళిపోతారట. వెళ్ళిన తర్వాత ఇక్కడ నాన్నగారు చెప్పారు, ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు ఎదురొచ్చి మీరు ఎవరు అని అడిగారంట. మీరు ఎవరు అని అడిగినప్పుడు మనమైతే పలానా ఊరు అబ్బాయిని, పలానా ఊరు మాది, అంటే మన అడ్రస్ ఎలా చెబుతాము, మనం ఎవరు వాళ్ళకి తెలిసేదాకా చెబుతాం. కానీ ఆయన అన్నారంట ఒకటే మాట అంట ఉషా, ఆయన అన్నారంట, నేను ఒక మామూలు బాటసారిని, నేను నా గమ్యాన్ని వెతుక్కోవడం కోసం నేను వెళ్తున్నాను. అంటే ఆయనకి పరిపూర్ణమైన వైరాగ్య పురుషుడు. అంటే ఇంటి నుంచి కదిలేటప్పటికి, ఆయనకి బయటకు వెళ్ళేటప్పటికి ఆ కనెక్షన్ పూర్తిగా తెగిపోయిందంట ఉషా. రాజ్యం మొత్తం అందరితోటి, ఆ చుట్టాలు స్నేహితులు బంధువులు అందరితోటి కనెక్షన్ తెగిపోయింది. అంతటి వైరాగ్యం, అసలు కనీసం పలానా రాజుగారి అబ్బాయిని అనే మాట కూడా మాట్లాడలేదంట ఆయన. నేను నా గమ్యాన్ని నేను ఎదుక్కుంటా వెళ్తున్నాను అని చెప్పేసి బయలుదేరి అక్కడికి బుద్ధగయ్యకి దగ్గరలోకి ఎక్కడికో వెళ్తారంట. ఫస్ట్ ఎక్కడికో వెళ్తారంట, తర్వాత బుద్ధగయ్య వెళ్తారంట. బుద్ధగయ్య వెళ్తే అక్కడ 6 సంవత్సరాల తపస్సు, ఎక్కడో అక్కడ హిందూ ఆశ్రమాలు అయ్యి ఉంటే వెళ్ళిపోయి కూర్చునివారంట. వెళ్ళిపోయి కూర్చుంటే వాళ్ళు ఏదేదో చెప్పేవారంట, అలా చేసుకోండి ఈ పుణ్యం వస్తుంది, లేకపోతే యజ్ఞం చెయ్యండి అందులో నెయ్యి పోయండి, యాగం చెయ్యండి దానివల్ల మీ మనసు పరిశుద్ధమవుతుంది, లోకం సుఖంగా, ఇలా ఏదో చెబుతా ఉంటే అసలు మనసు వెళ్ళేది కాదంట ఉషా ఆయన వేపుకి. వాళ్ళ వేపుకి మనసు ఆయనకు నచ్చేది కాదంట. అంటే వెనక్కి తిరిగి వచ్చేసేవారంట. వెనక్కి తిరిగి వచ్చేసి ఆ పుణ్య ఆశ్రమాలని దర్శించి వెనక్కి తిరిగి వచ్చేసి అప్పుడు ఏం చేశారంట, అప్పుడు కఠోర దీక్ష కఠోర తపస్సు చేశారంట. 6 సంవత్సరాలంట ఉషా, 6 సంవత్సరాలు కఠోర దీక్ష, కఠోర తపస్సు చేసిన తర్వాత 6 సంవత్సరాలు ఆ తపస్సు పూర్తయిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా కళ్ళు తీసి, అప్పుడు అమ్మయ్యా ఈ దొంగ దొరికాడు అన్నారంట.
అవును,
ఆ దొంగ అయ్యా, దొంగ ఎవరంటే మన మనస్సే ఆ దొంగ. మనం జ్ఞానం రాకపోవడానికి, మనకి జ్ఞానం రాకపోవడానికి అడ్డు బయట ఎక్కడ లేదు, మన మనసు అనే దొంగే మనకి అడ్డు వస్తాయి. ఆ మనసు అనే దొంగను ఏం చేయాలంటే ఆ తలంపులతో ఆ వాసనలతో కూడిందే మనసు అంటే, అంతకన్నా ఏమీ లేదు, ఆ అన్ని బలకేంద్రాలు అన్నింటినీ కూడా క్షయం చేసుకుంటే మనకి జ్ఞానం కలుగుతుంది అని చెప్పారంట. అని చెబితే, అని చెప్పి అప్పుడు శరీరం అసలు పడిపోయే టైం వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆయనకి అన్నం నీరు లేక పడిపోయే టైం వచ్చేస్తే ఆ సుజాత అన్న అమ్మాయి వచ్చి, ఆడ పిల్లలు లేకపోతే వచ్చి మొక్కుకోవడానికి వచ్చి, సరే చెట్టుకి ఏం పోస్తాము, కొన్ని ఎవరో ఉన్నారు పడి ఉన్నారని ఆయన నోట్లో, అది అది అక్కడ నాన్నగారు అన్నారు, అక్కడ ఈశ్వర సంకల్పం ఎంత గొప్పదో చెప్పుకొచ్చారే. ఆ మాటలు మనం చెప్పలేము ఉషా, అది జ్ఞాని గురించి చెప్పకుండా జ్ఞాని ఒక్కడే సరిపోతారు మనం, కాకపోతే ఆ మనసు
రిపిటేషన్ చేసుకోవచ్చు కానీ న్యాయం చేయలేము అంటే. గ్రీష్మ డిస్కనెక్ట్ అయ్యారమ్మా
అనుకుంటా.
హలో,
ఆంటీ ఉన్నారా?
జయ ఆంటీ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఒక్కసారి లాస్ట్ సెంటెన్స్ చెప్పరా.
Thank you. ఒక నిమిషం కాల్ చేస్తుంది.
అలాగేనమ్మా.
వచ్చానమ్మా.
అంటే ఇందాక మళ్ళీ డిస్కనెక్ట్ అయింది, లాస్ట్ టూ సెంటెన్సెస్ మళ్ళీ చెప్పరా?
అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు లాస్ట్ మినిట్ వచ్చేసిందంట ఆయనకి, అంటే శరీరం ఇంకొక అరగంట గంటలో శరీరం పోయే టైం వచ్చేసిందంట. ఆ టైంకి కరెక్ట్ గా ఆ సుజాత అనే అమ్మాయి వచ్చి ఆవిడికి పిల్లలు లేకపోతే మొక్కుకుందామని వచ్చి, అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ నోట్లో పాయసం పోయడం చెప్పి అక్కడ వర్ణించారు ఉషా నిజంగానే. అంటే ఎవరు అసలు ఆ సుజాత ఎవరో, ఇంకా ఆ పాయసం తయారు చేయాలని ఎందుకు అనుకుంది, ఇవన్నీ కూడా ఆ సుజాత అనే అమ్మాయి చేత ఆ పాయసాన్ని తయారు చేయించి అది బుద్ధుడి దగ్గరికి పంపించి బుద్ధుడు నోట్లో పోయించి, ఎందుకంటే ఈ ప్రపంచానికి ఆయన వైభవాన్ని, జ్ఞానం యొక్క గొప్పదనాన్ని, చైతన్యం యొక్క వైభవాన్ని వెల్లడి చేయాలని, అది ఈశ్వర సంకల్పం కదా, ఆ సంకల్పం ఆగకుండా ఆయనే చేసేసుకుంటారంట ఉషా. అది చేసేది మనం కాదు, ఆయన అంతటా ఆయనే చేసుకుంటారు అని అక్కడ భగవంతుడు సంకల్పం, జ్ఞాని రూపాన్ని భగవంతుడు ఎలా కాపాడుకుంటాడు అని అన్నదానికి వివరణ ఇచ్చారు ఉషా. చాలా అద్భుతం. ఇంకా అది ఇంకా అసలు నేను ఇంకా అంత అందంగా చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చి అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఈ శిష్యులు ఐదుగురు వెళ్ళిపోతారు కదా, ఉండరు కదా దగ్గర ఉన్న శిష్యులు. వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పాలి ఈ నిర్వాణ స్థితి గురించి, ఎవరికి చెప్పాలి అని చెప్పేసి ఆయన అనుకుని, అప్పుడు ఎవరికి చెప్పాలనుకున్నారంట ఆయన, ఆ ఐదుగురు శిష్యులు గుర్తొచ్చారంట ఉషా. ఐదుగురు శిష్యులు ఎక్కడ ఉన్నారో ఒకసారి దివ్య దృష్టితో ఆయన చూశారంట. చూస్తే అప్పుడు ఆ ఐదుగురు శిష్యులు ఎక్కడ ఉన్నారంటే ఆ సారనాథులో ఉన్నారు. అయితే సారనాథు నాన్నగారు ఈ మాట చెప్పి నాన్నగారు అన్నారు ఉషా, అది నడిచి ఎక్కడి నుంచి, ఈ బుద్ధకై నుంచి సారనాథు నడిచి వెళ్ళారంట అమ్మా ఆయన.
అవును అవును అండి అవును.
అంటే ఆయన బోధ ఎటువంటిదంటే ఆయన అనుభవించిన స్థితి గురించి ఒక మాట చెప్పారు షా, ఎటువంటి సపోర్ట్లు లేకుండా స్వచ్ఛమైన సుఖం, స్వచ్ఛమైన శాంతి, స్వతంత్రమైన శాంతి, స్వచ్ఛమైన సుఖం, స్వచ్ఛగా ఎటువంటి లేకుండా అంటోషా, సూటిగా డైరెక్ట్గా అటువంటి సుఖాన్ని, ముగింపు లేని సుఖాన్ని, మామూలు సుఖం కాదంట ఆయన పొందింపచేసిన సుఖం, ముగింపు లేని సుఖం, స్వచ్ఛమైన సుఖం, స్వతంత్రమైన సుఖాన్ని ఆయన ఎలా ఇచ్చారంట, ఏ సపోర్ట్లు లేకుండా సూటిగా డైరెక్ట్గా ఒక్కసారి ఆ లొంక చూసి అనుభవం చేసి ఇవ్వరంట. అట్టిదంట గురువు. అసలు గౌతమ బుద్ధుడు గొప్పతనం, గౌతమ బుద్ధుడు వైభవం. నాన్నగారు నా గురువు భగవానే కావచ్చు, కానీ గౌతమ బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే గౌతమ బుద్ధుడు వైరాగ్యంలో మాత్రం ఆయనే అని చెప్పి వివేకానందుడు కూడా ఈ మాట వివేకానందుడు చెప్పాడని కూడా నాన్నగారు చెప్పారు. అప్పుడు ఈ ఐదుగురు శిష్యులు ఉన్న చోటికి సారనాథ్ వచ్చినప్పుడు సారనాథ్లో ఏం జరిగిందో మన కళ్ళతో మనం చూసాం కదా వర్ష. అసలు
అవునండి. అంటే అదే, అంటే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం, అంటే ఏ జ్ఞాని అని ఆయన అదే, అంటే ఆ ప్రాంతంలో మరీ ఎఫెక్ట్ ఎక్కువ కనిపించేది. అంటే వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్తే మాత్రం ముద్దైపోయేవారు, వాళ్ళు అయిపోయేవారు అనమాట. సో
అది కూడా వివరణ నాన్నగారు ఇచ్చారు కదా, ఒక గ్లాసు నిండా పాలు పోస్తే ఆ పాలు ఎలా పొంగిపోతాయో, అలా జ్ఞానిలోంచి ఆ వైభవం శాంతి పొంగిపోతా ఉంటుందని నాన్నగారు చెప్పారు కదమ్మా ఆ మాట కూడా. అప్పుడు ఆ రోజు మామూలుగా మనం రెండింటికి బయలుదేరాం ఉషా, రెండింటికి బయలుదేరేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి మూడు ఎంత అయింది. సరే గేటు దగ్గర కారు ఆపారు, కారు ఆపితే గేటు తాళం వేస్తుంది మెయిన్ గేట్ సరే తాళం వేస్తుంది కదా అని చెప్పేసి, సరే అక్కడ దిగి అక్కడ ఎక్కడన్నా కూర్చుందామా అని ఈ కూడా వెళ్ళిపోతున్నారు. చూస్తా ఉంటే అంతలోకి మన భక్తులు మరి ముందరే వెళ్ళిపోతారు కదా, ముందరే వెళ్ళిపోయి చూసేసారు. వెనకాల గేటు తీసింది, ఆ వెనకాల గేటు ఇంకో పక్క గేటు, అక్కడ చెట్లు అయ్యి కనిపిస్తున్నాయి, ఏదో పాత గేటు లా ఉంది, ఈ గేటు తీసుందండి అని చెప్పారు. చెప్తే సరే చూడము అని చెప్పేసి నాన్నగారు మన అందరం కూడా అలా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికంట వెళ్ళిపోయాక అక్కడ బౌద్ధ స్తూపం ఫస్ట్ స్తూపం అంటది, బాగా పాతబడిపోయింది ఆ స్తూపం. ఆ స్తూపం ఉంది అక్కడ, ఆ స్తూపం పోయి అలా నిర్చుని ఆ స్తూపం చాలా సేపు చూశారు అలా 5 నిమిషాలు 10 నిమిషాలు చూశారు. చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి సరిగ్గా కరెక్ట్ చెట్టు ఆ చెట్టు కనిపించింది. ఆ చెట్టు కనిపించేటప్పటికి గబగబా వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చుని పోయారు. అసలు అది నిజంగా ఇప్పుడు భగవంతుణ్ణే ఈశ్వరుడు ఆ సంకల్పం అనేది అది అసలు కళ్ళ ముందు మనకి ఇంకా చూ జరిగిపోయింది మన కళ్ళ, ఎందుకంటే అది దాన్ని అలా అంటారు కదా
అంటారు కదా, అసలు కంప్లీట్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అక్కడ అలాగా నెరవేరిపోయిందండి.
2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే తన శిష్యులందరికి కూడా బోధ చేశాడు కరెక్ట్గా ఇలా చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు కింద కూర్చునేటప్పటికి ఆయనకి ఇంకా అసలు పొంగిపోయి పొరలిపోయి ఆ వైభవం అంతా బుద్ధుడు వైభవం అంతా వచ్చేసింది, పొంగిపోతాండి. అప్పుడు బుద్ధుడు మాటలు చెప్పారు. అప్పుడు 4 మాటలు చెప్పిన తర్వాత అప్పుడు అంతలోకి ఈ గేటు తీశారని ఎవరో చెప్పారు. ఎవరో చెబితే గబగబా ఈ గేట్లో మళ్ళీ బయటకు వచ్చేసి ఈ గేట్ లోపల నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ బుద్ధుడు హాల్లో ఒక బుద్ధుడు గుడి పెద్ద హాల్లో ఉంటుంది, హాల్లోకి వెళ్ళాము. అక్కడ కూడా సబ్జెక్టే కదా వర్ష, ఏదో 10 నిమిషాలు పావుగంట మళ్ళీ బుద్ధుడు గురించి
అనుకున్నది 2 గంటలు చెప్పారు. 2 గంటలు గంటన్నర ఎంతో ఇంకా వాళ్ళకి ఏదో ప్రేయర్ టైం అయిందని ఆపవలసి వచ్చింది.
వాళ్ళు ఆపారు, ఆపేస్తే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత
అంటే ప్రవాహం వచ్చేసి ఆపలేపోయారు సడన్ గా.
నేను అదే బుద్ధుడు గురించి నాన్నగారు ఆత్మానుని జ్ఞానం గురించి చెబుతా ఉంటే ఏంటి మిగతాదంతా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, జ్ఞానం ఒక్కటే నిలుస్తుంది అని స్టేజ్ మీద ఛాలెంజ్ చేసి వరుషా అలా ఛాలెంజ్ చేస్తా ఉంటే నాకు అనిపించేది ఏంటి మేళ్ళలో ఇవన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి కదా, మనం కూడా శుభ్రంగా తిరుగుతున్నాం కదా, ఏంటి కొట్టుకుపోవడం ఏంటి, ఇవన్నీ కొట్టుకుపోవడం ఏంటి, జ్ఞానం ఒక్కటే నిలవటం ఏంటి అలా అనిపించి దోష. అది అలాంటిది 2500 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన గౌతమ బుద్ధుడు ఈనాటికి జీవించి ఉన్నాడు, జ్ఞానం ఒక్కటే నిలుస్తుంది అనడానికి ఇంకెంతకన్నా ఏం కావాలి.
అద్భుతం, ఈ స్టేట్మెంట్ చాలా బాగుందండి.
ఇప్పుడు
అంటే ఆయన అంత సజీవంగా ఉన్నారు అనేది అంటే మీరు చాలా బాగుంది స్టేట్మెంట్. అంటే 2500 సంవత్సరాల క్రితం వచ్చిన బుద్ధుడు ఒక జ్ఞాని నోటి ద్వారా మళ్ళీ వ్యక్తం అవ్వడం అంటే ఆయన ఎప్పటికీ ఆయన జీవించుతున్నాడు, మిగతా అన్ని అదృశ్యం అయిపోయినా
అంతే అంతే పోయినాయి కదా. ఆనాటి రాజ్యాలు పాపం రాజును చెయ్యాలనుకున్నాడు కదా శుద్ధోదన మహారాజా, ఆయన్ని రాజ్యం రాజు అయితే కనుక ఆ కాలంలో ఏదో రాజ్యం చేద్దా, అందరు రాజులు కొట్టుకుపోయారు. మరి మాట చెప్పారు ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది ఎవరు గుర్తుంచుకుంటున్నాం, రాజీవ్ గాంధీ వెళ్ళిపోయింది ఎవరు గుర్తుంచుకుంటున్నాం అని ఇందులో మీరు అందరూ కూడా మీ తాత పేరు చెప్పగలరు, మీ ముత్తాత పేరు చెప్పండి అన్నారు ఒకసారి. మీ మొత్తం వంద సంవత్సరాల క్రితం ఉన్న మీ ముత్తాత ఎవరు అన్నారు. ఎవరు లేదు, ఆ పేరు లేదు మనకి. వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తుంది, వాళ్ళ ఆస్తులు మనం తింటున్నాము, కానీ మన ముత్తాత ఒకవేళ ఎవరైనా ఒకళ్ళకి ఇద్దరికి ఏమన్నా ముత్తాత గుర్తుందా, ఆ వెనకాల ఇంకొకరు వారు గుర్తు లేరు. అంటే కాల ప్రవాహంలో అందరూ కొట్టుకుపోయారు. జ్ఞానం ఒక్కటే నిలుస్తుంది, జ్ఞానం తప్పితే ఈ సృష్టిలో ఏది నిలవదో అన్నది తప్ప ఇంకోటి ఉదాహరణ అక్కర్లేదు. అసలు మనకి కళ్ళ ముందు చూపించారు కదా, అది అక్కడి నుంచి వచ్చేసారు, అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చేసి ఈ ఐదుగురు శిష్యులు ఉన్న చోటకి వెళ్ళాం కదా అందరూని. ఈ ఐదుగురు శిష్యుల్ని ఏంటో షా, నిజంగా ఆ బుద్ధుడు శిష్యుల్ని ఎలా చూసాడో మరి మనకు తెలియదు, కానీ అంత ఆ నేత్రాలు, ఆ కరుణాపూరిత నేత్రాలతో ఆ శిష్యుల్ని అందరినీ వరుసగా చూసుకుంటా వచ్చారు. ఆ ఐదుగురు శిష్యులు ఇంకా చూసి కరెక్ట్గా ఆయన ఇటు పక్కకు తిరిగారు. అక్కడ ఒక జర్మన్ అమ్మాయి ఉంచుంది.
అవును అవును,
ఐదుగురు శిష్యుల్ని చూసేసారు. ఈ ఆరో అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి.
అంటే డివైన్ అదే డివైన్ టైమింగ్ అన్నట్టు కరెక్ట్ గా ఆయన ఎదురకుండా కళ్ళలో పడింది అనమాట.
కళ్ళలో పడిపోయింది అనమాట అమ్మాయి. ఆ అమ్మాయి జర్మనీ అమ్మాయి నాన్నగారిని 5 నిమిషాలు అలా చూసింది. నాన్నగారు కూడా అలా నిలబడిపోయారు. నిలబడిపోయి నాన్నగారు కూడా 5 నిమిషాలు జర్మనీ అమ్మాయిని చూశారు. మరి ఆ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకవేళ మనసుతో ఊహించిన మన మనసు వెళ్ళి అక్కడ కూర్చుంటుంది తప్పితే మనకు అర్థం కాదు. అక్కడే అక్కడ అంతే జరిగింది. ఆ అమ్మాయి నెమ్మదిగా నోటమట ఏ బోర్డర్ అని పొద్దా అని అందంట అమ్మాయి. అక్కడ పక్కనే ఉన్నారు అన్నారు, బోర్డర్ అని పొద్దా అంద. అసలు బుద్ధుడి ఆ అమ్మాయి దర్శనం చేసింది. ఎన్నో అది ఆ సంఘటన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. అదే నాన్నగారు ఆ బుద్ధుడు ఆ స్టేట్ లోనే ఉన్నారు. ఇంటికి వచ్చినప్పటికీ కూడా రూమ్కి వచ్చారు. వచ్చి ఇంకా భోజనం చేశారు. భోజనం చేసి మళ్ళీ సాయంకాలం కూర్చుని 4 మాటలు చెప్పారు. అంటే అన్ని మాటలు చెప్పుకోవాలంటే మనకు టైం ఉండదు కదా, అందుకని ఈ మాటలు 4 చెప్దాము. 4 మాటలు చెప్తారు. ఆ 4 మాటలు ఏంటంటే, ఇది ఇప్పుడు జర్మన్ అమ్మాయి కనిపించింది కదా మనకి, ఆ అమ్మాయి మమ్మల్ని గుర్తుపెట్టేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాందో పాపం ఆ అమ్మాయి సాధన. ఆ సాధన ఫలితం ఈ క్షణంలో లిప్త కాలంలో ఆ అమ్మాయికి వచ్చేసింది అన్నారు. ఆ అమ్మాయి పొందవలసింది పొందింది అన్నారు. ఆ అమ్మాయి పొందవలసింది పొందిందని అలా స్వీట్ గా అదే రూపంతో అలాగే కూర్చుని చెప్పి మళ్ళీ ఏమన్నారంటే, మరి మీరందరూ మమ్మల్ని మిస్ అయిపోతున్నారమ్మా చెప్పటం ఆయన.
అవును అవును అంటే
మీరందరూ మమ్మల్ని మిస్ అయిపోతున్నారమ్మా, ఆ అమ్మాయి ఏమో గుర్తుపట్టేసింది, మీరు గుర్తుపట్టలేకపోతున్నామని మన చెప్పేది ఆయన చెప్పేది మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే మీకు మా దగ్గర మీకు చదువు ఎక్కువగా ఉంది కదమ్మ, మరి అందుకని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు మమ్మల్ని అని లాస్ట్ లో అన్నారు. మళ్ళీ మనం కంగారు పడతామనుకున్నారేమో, కంగారు పడతామని కాదు, అది కూడా జరిగేది చెప్పుకుంటారు, మీరు నెమ్మదిగా తరిస్తారమ్మా పర్వాలేదు అని చెప్పి దీవించారు. ఆ రోజు జరిగింది అది. అయితే కాశీలో వైభవం అంతా చాలా ఉంది కదా ఉష, కాశీలో ఎన్ని వైభవాలు చూపించారు ఉష. ఆ రాజాగాట్ల అస్థికలు కలిపిన తర్వాత ఇంటికి రావటం, ఆ అస్థికలు కలపడానికి కూడా అక్కడ ఒక ప్రత్యేకమైన పూజ, అసలు ఏదో చాలా అవి వచ్చింది.
అంటే
అప్పుడు
అంటే అంటే బాగా హోలీ ప్లేసెస్ కదా. అంటే నాన్నగారు అనేవారు, ఇప్పుడు మనకి ఢిల్లీ క్యాపిటల్ ఎలాగో భక్తికి క్యాపిటల్ కాశీ అనేవారు అన్నమాట. అలా మరి బుద్ధుడు తరించిన ప్లేస్ సారనాథ్.
అవును,
సో ఆ ప్రాంతాల్లో అక్కడ వైబ్రేషన్, ఆళ్ళ ఆళ్ళ హోలీ వైబ్రేషన్స్, అక్కడ మన నాన్నగారు అక్కడ ఉండడం, వాళ్ళని ఆయన రిప్రజెంట్ చేయడం, అదంతా మనల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్లిపోయినట్టే ఉండేది.
అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఆయన నదిలో స్నానం చేశారనుకో, ఉష గంగలో స్నానం చేశారనుకో, గంగలో స్నానం చేస్తే ముక్కోటి దేవతలు వచ్చేస్తారంట. ఉష జ్ఞాని స్నానం చేస్తామంటే ఆ వైభవం చూడడానికి కూడా ముక్కోటి దేవతలు వచ్చేస్తారని చెప్పారు నాన్నగారే, చెప్పారు ఎప్పుడో ఒకసారి బాదరిలో చెప్పిన మాట చూడు, అసలు పంచభూతకాలు జ్ఞాని సరి పులకించిపోతాయని
చెప్పారు.
పంచభూతాలు పులకించిపోతాయి అన్నారు కదా, ఆ దర్శనం కోసం ముక్కోటి దేవతలు వచ్చేస్తారంటమ్మా. ఆ గంగామాత కూడా నాన్నగారు స్నానం చేశాక ఎలా పొంగిపోయిందో చూసావా రెండు రోజులకి?
అవును అవును అవును. అండ్ నీళ్లు తీసుకుని మన మన నెత్తి మీద తల్లి, అసలు అద్భుతమైన రోజులు.
అది ఆ రాజ్యాఘాట్లో స్నానం చేసి ఆ అత్తిక్కులు కలిపిన తర్వాత ఇంటికి వచ్చిన మాట్లాడిన మాటలు నాలుగు మాటలు నీకు గుర్తున్నాయి వర్ష? ఆ మాటలు నాలుగు
చెప్పండి.
నాలుగు మాటలు చెప్పారు కదమ్మా వర్ష, తల్లి లేని అనాథలు ఎవరైనా ఉన్నారేమో కానీ నేను మాత్రం అనాథను కాదు. ఏ మా అమ్మ వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఈ అమ్మను మాకు ఇచ్చింది అని నిన్ను చూపించారు ఉషా రోజు. ఏం అనుబంధమో పూర్వజన్మ అనుబంధం ఏంటో తెలియదు కదా మరి, అందుకే నాకు ఆ మాట తర్వాత అందుకేనేమో అంతటి అనుబంధం. ఆ అనుబంధం అంతా మళ్ళీ జోషిమట్లో చూపించారు, మళ్ళీ కాశీలో చూపించారు. అంతటి అనుబంధం, ఆ అనుబంధం ఏంటో మనకు తెలియదు కానీ మరి వర్మ నువ్వు మూడు నెలల పాటు ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నారు కదా వర్ష.
అవునండి అవును అవును.
కాదు ఒక ఒక మహాత్ముడు పాదాల దగ్గర, ఒక జ్ఞాని పాదాల దగ్గర మూడు నెలలు వీళ్ళిద్దరు అలా ఉండిపోయారమ్మా.
అంటే
అది అది ఎవరంటే సాధ్యం అది
అంటే అంటే అది అంటే విడదీయరాని బంధం అంటారు చూడండి. అలాగా అసలు అసలు ఆయన విడిచిపెట్టి వెళ్ళాలనే తలంపు కూడా అరైజ్ ఎప్పుడు కాలేదండి. విడిచిపెట్టి వెళ్ళడం అనేది ఉండదని, అంటే ఇంకా అసలు ఇంకా విడిచిపెట్టి ఉండడం అనేది ఆ సెపరేట్నెస్ నాన్నగారు ఎప్పుడు అనిపించలేదండి. అంటే లోకంతో సెపరేట్నెస్ అనిపించిందేమో, వ్యక్తి కుటుంబ సభ్యులతో వ్యతిరేక అంటే ఇది వేరు భావన వచ్చిందేమో, కానీ నాన్నగారితో మాత్రం ఎప్పుడు అంటే ఆయన మనం వేరు కాదన్నంత ఇంటిమేసి ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉందండి. అందుకే అందుకే అనిపిస్తుంది అంటే చివరి శ్వాస వెళ్ళిపోయే వరకు కూడా అంటే నేను విడిచిపెట్టకుండా అంటి పెట్టుకునేలాగా ఆయనే బ్లెస్ చేశారండి.
అవునమ్మా, ఆయన దగ్గర పెట్టుకోవడమేనమ్మా, అంతా అట్నించానమ్మా. నీకే కాదు మా అందరికీ కూడా అట్నించే, ఇంక ఇట్నించి అసలు ఏం లేదమ్మా. బుద్ధుడు బాధ గురించి ఇప్పుడు కాశీ చెప్పాలంటే చాలా దోష. మన జోషి మంటం వెళ్ళాలి కదా మనం. ఇప్పుడు ఈ బుద్ధుడు గురించి ఒకసారి ఏదో స్పీచ్ లో మాట్లాడతా ఏమన్నారంటే, ప్రతి ఊరు వెళ్ళేవాడంట ఉషా బుద్ధుడు. అయితే వెళ్ళి ఆ ఊరిలో ఎవరికి దుఃఖంగా ఉంది ఆ ఇంటికి వెళ్ళిపోయేవాడంట. ఆ ఇంటికి వెళ్ళిపోయి దుఃఖాన్నంతటిని పిలుచుకుని మళ్ళీ ఊళ్ళో ఊరు దాటిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడంట. ఓ చెట్టు కింద కూర్చుంటే ఎవరైనా ఒకవేళ ఆయన దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు అక్కడ కూర్చునేవాడంట. అంతేకాని ఎవరింట్లోనూ కూర్చుని ఉన్నాడంట బుద్ధుడు. అప్పుడు చూసి అన్నారంట, స్వామి ఎందుకు ఇలాగా మీరు అక్కడ ఎవరింటికో వెళ్ళాము, అక్కడ భోజనం పెట్టారు తిన్నాము, ఆ ఇంటికి వెళ్ళాము, ఆ దుఃఖాన్ని పీల్చుకున్నారు మీరు మాకు తెలుస్తుంది, మళ్ళీ ఇంత దూరం వచ్చి ఊరు బయట చెట్టు దగ్గర కూర్చుంటున్నారు ఎందుకు, అక్కడే మీరు జ్ఞానం ఇవ్వచ్చు కదా అందరికీ, దుఃఖం లేని స్థితిని తీసుకురావచ్చు కదా స్వామి అని భక్తులు అడిగారంట. అడిగితే అప్పుడు చెప్పారు ఉషా ఇంకా అసలు ఏంటంటే, గౌతమ బుద్ధుడు సరే అన్నాడంట, సరే నేను జ్ఞానం ఇస్తాను, మీరు ఊళ్ళోకి వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్ళి ప్రతి ఇల్లు తలుపు కొట్టండి, తలుపు కొట్టి మీరు ఎవరికి జ్ఞానం కావాలి అని అడగండి. ఎవరైనా మాకు జ్ఞానం కావాలి అని ఎవరైనా అన్నారనుకోండి వారిని తీసుకురండి అని చెప్పి ఊళ్ళోకి పంపించారంట. వీళ్ళు ఆ ఊరంతా తోష ప్రతి గుమ్మం తలుపు కొట్టి మీకు జ్ఞానం కావాలా, మీకు జ్ఞానం కావాలా అని ప్రతి ఒక్కరిని అడిగారంట. అడిగితే ప్రతి ఒక్కరిని ఎవరు కూడా అంటోష అసలు జ్ఞానం కావాలని ఒకరు చెప్పలేదంట. అసలు ఏ మా పిల్లలకు పెళ్ళి బాగున్నాం, మేము బాగుంటే బాగున్నాం, మాకు లేకపోతే ఆరోగ్యం బాగోలేదు, మాకు ఆరోగ్యం అలా మొత్తం అందరూ తలకొకటి చెప్పారంట. చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చేసి, స్వామి ఎవరు జ్ఞానం కావాలని ఎవరు అడగట్లేదు మరి అని చెప్పేసి వాడు బుద్ధుడికి చెప్పారంట. చెబితే అప్పుడు బుద్ధుడు అంట, జ్ఞానం ఎవరికి కావాలి, ఎవరికని ఇమ్మంటారు జ్ఞానం, అందరూ అదంతా జ్ఞానం కావాలని అడగకపోవటం వారు తప్పు కాదు, ఎందుకంటే వారి దుఃఖంతో బాధతో ఆ సతమతం అయిపోయి వారి దుఃఖంలో ఉన్నారు. అందరు ఆ దుఃఖాన్ని మనం తీర్చుకుందాము, సమస్యలను మనం తీసుకుందాము, వారి వారి బాధలను మనం తీసుకుందాము అప్పుడు అవన్నీ తీసేసుకుంటే మనం అప్పుడు వారి మనసు ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే వారి మనసు ఖాళీ అయిందో ఆ స్వచ్ఛమైన మనసుకి ఆ పవిత్రమైన మనసుకి అప్పుడు జ్ఞానం కావాలనే కాంక్ష కలుగుతుంది, అప్పుడు జ్ఞానం ఇద్దాము అన్నారంట. మానవులు ఈ మాట చెప్పి ఆ దయ చూడండి, సేమ్ నాన్నగారు కూడా సేమ్ అంతే కదా బాషా.
అవును అవును,
ప్రతి ఊరు వెళ్ళటం, ప్రతి ఇంటికి వెళ్ళటం, ఏ ఆ గడప తొక్కటం, ఏమేం కావాలి, ఆ సమస్యలు ఏంటో అడగటం, ఆ బాధలు ఏంటో అడగటం, ఆ సమస్యలు ఆ బాధలు ఆయన తీసుకోవడం, ఏ అలా అని చెప్పి మళ్ళీ అక్కడ మనల్ని ఎప్పుడు కూర్చోబెట్టలేదు ఉషా. అది ఆయనలో ఉన్న
గొప్పతనం.
పక్క నుంచి మన యోగక్షేమాలు అడుగుతా, ఒక పక్క నుంచి మన ఇబ్బందులు గ్రహిస్తా, ఒక పక్క నుంచి ఏ రకమైన విషయాలు మనం దుఃఖపడుతున్నామో జాగ్రత్తగా చూసుకుంటా, ఒక పక్క నుంచి ఎక్కడికి గురు పెట్టించి వరుష మనల్ని.
అసలు ట్రూత్ నుంచి డీవియేట్ అవ్వనివ్వలేదు అంటే అంటే ఇక్కడ అంటే ఇక్కడ బుద్ధుడికి శంకరాచార్య వారికి సంబంధం కూడా ఉంటుంది నాన్నగారికి. ఎలాగా అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ దుఃఖాన్ని పీల్చుకుని అంటే వాళ్ళ మనసుని ఎంతో కొంత ఖాళీ చేసి ట్రూత్ గమ్యంగా పెట్టి వాళ్ళకి ఎలా బోధ చేశారో అలా శంకరాచార్య వారి టైంలో ఈ అప్పుడున్న గురుకులం సాంప్రదాయం ఏంటి అంటే గురువు దగ్గర శిష్యులు ఉండి అక్కడే భోంచేసి ఆయనతోనే ఆ వాళ్ళింట్లోనే పడుకుని ఆయనతోనే కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాలు ఆయనతోనే గడిపి ఆయన సమక్షంలో విద్య నేర్చుకుని వచ్చేవారంట. అంటే శిష్యులు కేవలం అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి పాఠాలు నేర్పిస్తారు నేర్చుకుని ఇంటికి వచ్చేస్తాం. సో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము, మన క్యారెక్టర్ ఏంటి, మన బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా టీచర్ చూడరు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత. అందుకు పూర్వం ఆచార్యులు పూర్వం ఇలాగా ఈ గురు సంప్రదాయంలో ఏంటి అంటే ఈ శిష్యులు గురువు ఒక్కచోటే ఉండి వాళ్ళు చదువే కాకుండా చదువు తర్వాత వాళ్ళ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది కూడా గురువు గమనిస్తూ ఉండేవాడంట. అలా కూడా చేశారు అంటే ఒక ఆచార్యుల వారి సంప్రదాయం కూడా మనకి ఫాలో అయ్యారంటే నాన్నగారు అసలు అదే అనిపిస్తుంది. ఆహా, విడిగా అవతార పురుషులుగా అంటే పోనీ ఆయన శివాంశగా చూసినా బుద్ధుడు పోనీ ఎవల్యూషన్ నుంచి వచ్చారనుకున్నా ఆయన అంటే ఈయన దయ అనే ఆయన బోధ అసలు ఎలా చూసుకున్నా అంటే అంద ఆచార్యుల వారు ఆయనే అయ్యారు, బుద్ధుడు ఆయనే అయ్యారు, అపారమైన దయ కురిపించారు అంటే సర్వదేవత స్వరూపులు సర్వ జ్ఞానుల స్వరూపము నాన్నగారు అనడానికి అసలు అంటే మనం డైరెక్ట్ గా విట్నెస్ చేసి మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం అంటే అంటే నాన్నగారు అన్నట్టు చాలా చదువుచ్చేయడం వల్ల ఆయన అర్థం కాలేదు అంటే తెలియలేదని కాదు, విలువ తెలియలేదని కాదు అంటే ఎంత ఎంత మనం గ్రహించినా కూడా ఆయన విలువ మనం అంచనా వేయలేమంటే
ఇంకా తక్కువేనమ్మా. గ్రహించింది చాలా తక్కువే.
అవును అవును అవును.
ఎందుకంటే ఏదో ఒక ఆకర్షణ ఏంటంటే మనకి ఇంకా అర్థం కాలేదు, ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతాను దోష. నిజంగా మొన్న అనిపించింది ఈ మూడు దృశ్యాలు చూసి గౌతమ్ వైరాగ్యం వచ్చింది కదా. మనం రోజు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి బయట పరిస్థితులు అన్ని అల్లకల్లోలం కింద అయిపోయినాయి కదా. ఇంకా కరోనా వచ్చేసింది, ఎవరికి ఏడేమో ఎలా ఉంటారో అర్థం కావట్లేదు కదా. ఇంకా మనం కూడా వైరాగ్యం రప్పించడం కోసం పరిస్థితులన్నీ కల్పించాడా ఏంటి అసలు? ఎందుకంటే మనం ఎంతో కొంత వైరాగ్యం తెచ్చుకుని, లోచుకు తెచ్చుకుని, అంతర్దృష్టి తెచ్చుకుని మన మన చేత వస్తువును పొందింప చేయడం కోసం మరి ఇలాగా ఈ సృష్టి క్రమంలో ఇలా జరిగిందా ఏంటి అనిపిస్తాను దోష. అసలు మనకి టైం అయిపోతుంది కదా, ఎక్కువ టైం లేదు కదా. ఇప్పుడు చివరి టైంలో వచ్చేసి ఏంటి ఆ మూడు దృశ్యాలు చూడ అంటే అవతార పురుషుడు కదమ్మా ఆయన, పూర్ణ పురుషుడు కాబట్టి ఆ టైంకి వెంటనే వచ్చేసా ఆయనకి. కనీసం మరి మన నాన్నగారి సహవాసం వల్ల కూడా ఎంతో బోధ మనం విన్నాం కదా. మరి మనం మనం కూడా స్థాయికి కొంచెం 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 ఎదగాలి ఉషా, ఎదగాలి. ఎందుకంటే మనం నైపుణ్య అసలు ఒక క్షణం కూడా వేస్ట్ చేసుకోకూడదు అనిపించేస్తాను ఉషా ఈ మధ్యన. అసలు వృధా చేసుకోకూడదు, వేస్ట్ చేసుకోకూడదు. సరే గౌతమ్ బుద్ధుడు, ఇంకా గౌతమ్ బుద్ధుడి గురించి చెప్పిన చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా మాటలు ఉన్నాయి అన్న. ఇంకా సారనాథ్ గురించి అయితే ఇంక ఇంటికి వచ్చాక ఎలా తలుచుకున్నారంటే ఉష ఆ చెట్టు మమ్మల్ని పిలుస్తా అనేవారు.
అవును అనేవారు
చెట్టు, ఆ చెట్టు మమ్మల్ని పిలుస్తా అండి అంటే అసలు ఏనాటి చెట్టు, ఏనాటి బుద్ధుడు అసలు ఆ వైభవం మరి ఏంటో అలా పొంగిపోయి పొరలిపోవడం. ఇంకా అది కాశీ కాశీ విశ్వనాథుడి గుళ్ళో అసలు దృశ్యం గుర్తుందా నీకు? కాశీ అంటే కాశీ విశ్వనాథుడి గుళ్ళోకి వెళ్ళేటప్పటికి మామూలుగా అయితే అందరూ అంటారు
దృశ్యం గుర్తుండడం ఏంటి, అసలు కాశీ ఆయన హార్ట్ ఇచ్చేసారు కదా.
జనమందరూ గెంటేస్తున్నారు ఎంత చేతో, ఓ భక్తులందరూ గెంట అంటే అసలు కాశీ విశ్వనాథుడు, కాశీకి అంటే విశ్వనాథుడు అంటే ఈ విశ్వానికే ప్రభువు, ఈ విశ్వానికి నాథుడేమో ఆయన. ఇప్పుడు మా నాన్నగారు ఎవరో మన చైతన్యం, ఆ చైతన్యమే ఆయన అయ్యి ఉండి ఆ ప్రభువే ఆయన అయ్యే ఈయన ఉన్నప్పుడు ఈయన్నే ఆయన్ని ఒకేసారి చూడాలని ఎవరికి అనిపించదు ఉషా మరి.
అవును అవును
కాశీలో ఎవరికి అనిపించదు, ఎవరికి అవకాశం ఉంటే అరే ఇంకా అలా ఆ కాశీ గుళ్ళోంచి కూడా బయటకు వచ్చాక మాకెవరికి కనిపించలేదు ఉషా. నువ్వేమో నాన్నగారు కూడా, నువ్వు నాన్నగారు కూడా ఉన్నావు, నువ్వు నువ్వు ఆ రాంబాబు గారు నేను చూస్తే విశ్వనాథుడి గుళ్ళోంచి బయటకు వచ్చాము ఉషా. వచ్చిన తర్వాత నాన్నగారు, నాన్నగారు వచ్చేసిన తర్వాత ఒకసారి ఏదో దండం పెట్టేసుకుని వచ్చేద్దాం అనుకున్నాం. ఆయన ముట్టుకున్నారు కదా, మనం కూడా ముట్టేసిన ఆయన్ని దండం పెట్టేసుకుని వచ్చేద్దాం అనుకుంటే నువ్వు వచ్చేటప్పుడు నాన్నగారు కనపడలేదు. ఏమయ్యారు నాన్నగారు, ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఎక్కడ ఆఖరికి ఎక్కడున్నారంటే అన్నపూర్ణాదేవి మొన్న అన్నపూర్ణాదేవి గుళ్ళో అన్నపూర్ణాదేవి దగ్గర నిలబడి ఓ అన్నపూర్ణాదేవిని ఓ చూసేస్తున్నారు. వచ్చేటప్పుడు ఇక్కడ మిస్ అయిపోయారు, ఎలా మిస్ చేయాలో మిస్ చేసేసి ఊరే
అయిపోయారు.
అసలు అది కనపడి ఊరు కాదు, ఆయన అనుకుంటే మనం మనకి కనిపిస్తారమ్మా, ఆయన అనుకోకపోతే మనకు కనిపించారు.
ఇలాంటి సందర్భాల్లోనే అర్థమయ్యేది అంటే ఆయన మనకు అందుబాటులో ఉండి మనకు తెలియట్లేదు కానీ ఆయన అనుకుంటేనే ఆయన దర్శనం మనకు అవుతుంది, లేకపోతే అసలు అసలు ఇంపాసిబుల్ అన్నమాట.
అసలు అవతా అసలు నారాయణ కూడా చూసారా ఎలా మాయ చేసేసారు అందరినీ అందరూ అందరూ ఈ స్నానానికి వెళ్ళిపోయారు. ఆ స్నానం ఆ గంగామాత పొంగిపోవడం ఆ దృశ్యాలు ఆయన 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు మధ్యలో జీవించాను కదా గౌతమ్ బుద్ధుడు, మరి ఊపిరి వరకు ఆయన బోధిస్తానే ఉన్నారు. ఈ సృష్టిని అంతటిని కూడా ఏంటంటే అక్కడ అబ్బలు అక్కడ యజ్ఞాలు అక్కడ యాగాలు అలా పేరుతో అట్ల పేరుతో వెళ్ళిపోతున్న ఈ మానవ జాతిని ఒక్కసారిగా హృదయం వైపు తిప్పి హృదయంలో ఉన్న శాంతిని ఆ వైభవాన్ని చేతికి అందించడం కోసం ఎంత శ్రమ పడాలో అంతా శ్రమ పడ్డారు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు వచ్చిన పని భూమికి వచ్చిన పని అది ఒక్కటి మాత్రమే అని చెప్పారు గౌతమ బుద్ధుడి గురించి. సరే ఆచార్యుల వారు ఇద్దరు వైశాఖ మాసంలో అంటమ్మా శరీరం ధరించిన దశ. ఆయనేమో వైశాఖ పంచమ రోజు ఆచార్యుల వారు, ఈయన వైశాఖ పౌర్ణమి రోజు, ఆయన వైశాఖ మాసం ఈయన వైశాఖ మాసం అంట. ఆచార్యుల వారు జన్మ తీసుకున్నాం ఆల్రెడీ అని మొన్న నువ్వు చెప్పావు కదా అని ఊరు ఆచార్యుల వారి వద్ద శ్రవణం ఎలా ఉండేదో చెప్పి ఊరు కదా ఆచార్యుల వారి దగ్గర. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట విన్నాం అనుకో, ఆ మాట విని ఆ మాటని ఇంటికి వచ్చిన తర్వాత ఈ మాట ఏం చెప్పారు గురువుగారు ఏం చెప్పారు ఈ మాటలో ఏముంది అని చెప్పి ఆ మాటను మననం చేసి అందులో అర్థాన్ని ఆపాదించి ఆ ఏదైతే అర్థం అయ్యిందో ఆ అర్థాన్ని అనుభవింపచేయడానికి ఇంటికి వచ్చి ఎంతో కొంత ప్రయత్నం చెయ్యాలి మామూలు భాషలో మామూలు పరిణామాలు. ఆయన ఉద్దేశం ఎలా ఉండేదంటే ఆచార్యుల వారి ఉద్దేశం శ్రవణలోనే మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేయాలనుకునేవారంట.
అవును అవును అవును.
ఈ మాట కొయంబత్తూరులో చెప్పారు సార్ నీకు గుర్తుందా అంటే చెవుల చేత శ్రవణం చేస్తా ఆ వినేవాడు లోపల ఉంటాడు కదా మనసు ఆ లోపల ఉన్నవాడిని మరి వస్తువు లోపలే ఉంది కదా మనం పొందవలసిన వస్తువు లోపలే ఉంది ఆ లోపల ఉన్న చైతన్య స్థితిని ఒక్కసారి ఆ గుర్తింపుని ఆ ఎదుకని ఆ శాంతిని ఈ మనసుకి కొంచెం కొంచెం అందిస్తా అంటే చెవుల చేత ఒక పక్క నుంచి శ్రవణం చేయిస్తా ఒక పక్క నుంచి లోపల ఉన్న ఆ శాంతిని ఎరుకని అనుభవింపచేస్తా రెండు పనులు అప్పుడే అక్కడ అయిపోయాను సార్. ఇంక ఇంటికి వెళ్ళి పుస్తకాలు తిరగా ఎక్కర్లేదంట ఆచార్యులు వారి బోధ అలా ఉండేదని చెప్పారు నాన్నగారు అప్పుడే అక్కడే ఇంటికి వెళ్ళి పుస్తకాలు తిరిగేసుకోక్కర్లేదు అంటే శ్రవణము మళ్ళీ మననము ఇది ధ్యాస మూడు వచ్చేసి అంటమ్మా ఆయన టీచింగ్ ఆయన టీచింగ్ లో ఉన్న వైభవాన్ని ఎలా చెప్పమంటారు ఏం చెప్పమంటారు అన్నారు నాన్నగారు. అలా ఆయన జన్మించడం ఈ శివదేవుడికి ఆర్యాంబ గారికి ఆయన ఆయన జన్మించడం మళ్ళీ ఆయన ఎవరి వరం వల్ల జన్మించారు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు మనల్ని గుర్తుందా ఉషా గుర్తుందా నీకు త్రిశూరు వనక్కనాథ స్వామి ఆయన పేరు తీసుకెళ్లారు అంటే ఆచార్యుల వారికి ఆచార్యుల వారి తండ్రి శివదేవుల వారికి పిల్లలు లేకపోతే అప్పుడు ఆ త్రిశూరు అనే ఊళ్ళో వనక్కనాథ స్వామి వనక్కనాథ స్వామి అంటే శివుడే అక్కడికి వెళ్ళి అక్కడ రెండు రోజులు అక్కడ ఉండిపోయేవారంట ఆర్యంబ అని ఆచార్యుల వారిని ఉండిపోయి
ఆయన
గురువు ఆర్యంబ ఆయన్ని ఆరాధించుకుని మాకు సంతానం కావాలని అప్పుడు ప్రార్థించగా అప్పుడు ఏం చేస్తారంట అక్కడే ఉన్నారంట అక్కడ ఉండగానే ఈ వనక్కనాథ స్వామి శివగురువుకి స్వప్నంలో కనిపించి సరే సంతానం కావాలని నువ్వు అడుగుతున్నావు కదా నీకు ఎటువంటి సంతానం కావాలి తక్కువ రోజుల్లో జీవించి ఉండే ఒక మహాజ్ఞాని కావాలా లేకపోతే ఒక ఎక్కువ రోజులు భూమి మీద ఉండే అజ్ఞాని కావాలా నీ ఇష్టం మామూలు మానవుడు కావాలా లేకపోతే ఒక మహాజ్ఞాని కావాలా అని అప్పుడు శివదేవుణ్ణి అది శివగురువుని అడిగినప్పుడు అప్పుడు శివగురువు అన్నారంట స్వామి, ఏ ఎందుకు మామూలు మానవుల్లా జీవించే బాలుడు నాకొద్దు, కానీ ఏ తక్కువ రోజులు జీవించినా పర్వాలేదు, ఒక మహాజ్ఞానిని నాకు ప్రసాదించండి అని చెప్పి శివగురువు అడిగినప్పుడు, అప్పుడు వరకనాథ స్వామి అన్నారంట, మరి నువ్వు ఒక మహాజ్ఞాని కావాలంటున్నావు, మహాజ్ఞాని ఎక్కడి నుంచి వస్తాడు, ఇప్పుడు నీ ఎక్కడి నుంచి తీసుకురాను నేను, సరేలే అయితేని నేనే
వస్తాను
వస్తాను ఇంకా నువ్వు ఇంటికి
వేరే మహాజ్ఞాని ఇంకెక్కడి నుంచి పంపను, ఇంక నేనే రావాలి, నేను వస్తానన్నారంట.
అదంతా అక్కడ చెట్టు కింద, ఆ చెట్టు కింద కూర్చుని చెప్పారు. అక్కడ చెట్టు
ఊర్లో
కూడా చెట్టు కింద కూర్చుని
అవును.
అలా గుడి వెళ్ళేటప్పటికి ఆయనకి ఎలా అంత స్పీడ్ గా ఇరుగు ఇవ్వరు ఏంటో సార్, మామూలుగా కారు దిగేటప్పుడేమో బలవంతంగా దిగలేకుండా ఏ గుడి లోపల గేట్ దాటేయడానిక మనం పట్టుకోలేం,
ఇంకా లైట్నింగ్ లాగే ఇంకా
అంటే గాలిలో తేలిపోతున్నట్టే ఇంకా ఆయన ఎక్కడికి పోతారు, అసలు ఆయన కూడా పరుగులు పెట్టడమే కదా వర్ష మనం ఎక్కడికి వెళ్ళాము.
అది అంటే ఆచార్యుల విషయంలో అది చాంటింగ్ మొదలు పెడితే ఆపేవారు కాదంటే, హర హర శంకర జయ జయశంకర, హర హర శంకర జయ జయశంకర,
అది ఇవ్వరు కాదు అసలు. కానీ నిన్ను ప్రత్యేకంగా చూసి వర్ష ఆచార్యుల వారి విషయంలో ఎందుకనో ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మాత్రం నిన్ను ప్రత్యేకంగా చూసేవారు, మరి ఆ ప్రత్యేకత ఏంటో, మరి ఆచార్యుల వారికి నీకు పూర్వజన్మ అనుబంధం ఏంటో అది మనకు తెలియదు.
కానీ చాలా
ఆయన అసలు ఓషా ఇలా వచ్చే అమ్మా ఇలా వచ్చే అమ్మా అని ఏంటో నీకు ప్రత్యేకంగా చూపించడం, ఆయన ఆచార్యుల వారు స్మాల్ గా స్మైల్ చేసి ఇవ్వరని చెప్పి ఇవ్వరు కదా, చిన్న చిరునవ్వు, అలా చిన్న చిరునవ్వు నవ్వి కదా నీకు చూపించారు ఓషా, నాకు ఆశ్చర్యం
చిరునవ్వు. అసలు అంటే అసలు భలే అంటే అదే అనిపిస్తుంది, అంటే ఆయనతో మనకేం అనుబంధమో తెలియకపోయినా ఆయన ఎంత ప్రత్యేకత ఇచ్చి ఎంత వివరంగా బోధ చేసి అంటే ఎంత సూక్ష్మంగా ట్రూత్ గురించి సమన్వయం చేసి అర్థమయ్యేలా చేసి అది అందుబాటులో అంటే ఇంత తేలిగ్గా అందుకోవచ్చా, ఇంత తేలిగ్గా మనం జ్ఞానం పొందేయచ్చా, అంటే ఆయన సమక్షంలో అసలు ఆయన మనం వేరు కాదన్నంత ఏకత్వం వచ్చేసేది కదా అంటే, ఇంకా ప్రపంచ దృష్టి ఉండేది కాదు, మనుషుల దృష్టి ఉండేది కాదు, తలంపుల దృష్టి ఉండేది కాదు, అంటే అతీతంగా ఆయన సమక్షంలో ఉండిపోయేవాళ్ళం.
అవును అవునమ్మా అవును,
తీసుకొచ్చేసేవారు
అవును అవును అవును. అతి విసురు గుళ్ళో ఎంటర్ అయ్యారు, ఎంటర్ అయిన తర్వాత గబగబా మూడే అప్పుడు బాగా అసలు గుడి చుట్టూ కూడా ఒకసారి తర్వాత తిరగలేక, కానీ అప్పుడు అప్పట్లో మూడే సార్లు తిరిగేసేవారు కదా, ఆయనకి ఎన్నిసార్లు తిరగాలంటే అన్నిసార్లు తిరిగేయడం, ఆ చెట్టు గుర్తులేదు సార్, ఆ చెట్టు ఆకులు కొన్ని కోసారు ఇలాగా ఇలా అందిపోతున్నాయి, ఆ చెట్టు ఆకులు కొన్ని కోసి నీ చేతిలో పెట్టారు, నీ చేతిలో పెట్టి స్వామిని చూస్తాం కదా వనక్కనాథ స్వామిని, ఈ స్వామి పేరేంటి అని మళ్ళీ నిన్ను అడిగారు, అడిగితే వనక్కనాథ ఆయన చెప్పాలి కదా, మనం చెప్పాలంటే ఆయన చెబితేనే కదా మనం చెప్పగలం, మనకు తెలియదు కదా, మళ్ళీ వనక్కనాథ స్వామి వనక్కనాథ అని మన చేత మళ్ళీ అనిపించారు,
అనిపించేవారు
ఈ ఆకులు పట్టమన్నారు నిన్ను ఆయన కూడా, ఈ ఆకులు పట్టుకెళ్ళి లోపలికి ఇది అంటే ఆచార్యుల వారి భూమి మీదకి వచ్చి 1200 సంవత్సరాలు అయిందని చెప్పారు, అంటే 1200 సంవత్సరాలకి పూర్వ గుడి అనమాట, గుడి ఎంత పురాతనమైన గుడో చూడు, సాక్షాత్తు భగవంతుడు వెలిసిన గుడి అయితే అక్కడ దాకా వెళ్ళిపోయి గుడి లోపలికంటా వెళ్ళిపోయి ఆ ఆకులు నేను నిమ్మని ఆయన పూజారి గారు ఇచ్చి స్వామికి సమర్పించమని ఇచ్చేసి అప్పుడు చూపేంటి అలా చూస్తారు సార్, అసలు ఆ లింగం భగవంతుడు కానీ రాముడైనా కృష్ణుడైనా అసలు శివలింగం అయినా అలా చూస్తారేంటో సార్ చూపు, అసలు ఇలా స్థితి, మరి ఆ చూపు ఏంటో మరి మనకు తెలియదు కదమ్మా, మరి ఎక్కడ ఆయన ఈయన మరి మరి ఆయన మరి ఏంటి మనకు అర్థం కాదు. కానీ ఆ చూ ఆయన చూ దేవుణ్ణి చూసేటప్పుడు మనకు చూడాలనిపించింది అసలు ఎంత ఉండేవారు.
అవును 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 అవును, ఎందుకంటే ఆ దేవుడు మనకు అప్రధానం. అంటే ఆయన ఆయన దాని పట్ల ఎలాగా ఆయన కళ్ళు, ఆయన చూపు, ఆయన దయ, ఆయన అంటే ఐక్యం, అంటే ఈశ్వరుడు ఆయన వేరు కాదన్నంత ఐక్యం మన కళ్ళకు చూపించేవారు.
అది ఆ కళ్ళకు చూపించేవారు. అది ఒకసారి మీటింగ్ లో చెప్పారు షా, ఆ మాట ఇక్కడ చెప్తాను. ఏ మీటింగ్ లో చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మీరు చేత్తో పూజ చేస్తున్నారు, దేవుడికి ఏదో నాలుగు పూలు సమర్పించుకుంటున్నారు, ఏదో పళ్ళు సమర్పించుకుంటున్నారు, కానీ ఇలా ఇలా మీరు పూజ చేయటం వల్ల భగవంతుడు సంతోషించడు. కానీ మీరు పూజ ఎలా చేయాలంటే దేవుడయ్యి దేవుణ్ణి పూజించండి, అక్కడ ఉంది వైభవం అన్నారు వర్ష.
అవును అవును,
దేవుడయ్యి ఎంత అందమైన మాట చూడు వర్ష. అసలు ఈ మాటలో మనకి అన్నీ తిరిగేస్తే దొరుకుతాయా వర్ష? ఉపనిషత్తులు దొరికి తిరగేయగలవా మనం? మనకు తెలుసా శాస్త్రాలని? శాస్త్రాలు తిరిగేస్తే ఇలాంటి మాటలు దొరుకుతాయా అసలు వర్ష? దేవుడయ్యి దేవుడయ్యి దేవుణ్ణి
పూజించు.
అదే జీవుడిగా దేవుణ్ణి పూజిస్తున్నాం ఇప్పుడు. అక్కడ 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 అందం చూడు, జీవుడుగా ఉండి దేవుణ్ణి పూజిస్తున్నావు అంటే దేవుడు వేరు, ఈ జీవుడు వేరు. ఎక్కడో దేవుడు దూరంగా ఉన్నాడు, ఆయన్ని నేను పొందాలి అని అనుకుంటా, నాకు ఇవ్వాలి అనుకుంటా వేరు భావంతో నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావు. కానీ దేవుడయ్యి దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏ చైతన్యంగా ఉన్నాడు, ఆ చైతన్యంతో తాదాప్యం పొంది దేవుణ్ణి పూజించు అని అర్థం. ఆ చైతన్యం అయ్యి దేవుడయ్యి దేవుణ్ణి పూజిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఆయన దేవుడి దగ్గర ఉంటే అంత అందం ఇంకోయేది కదా వర్ష.
అంటే ఇంకా అంటే ఇంద్రి అంటే కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి కూడా పండగ అంటే
అన్ని ఇంద్రియాలకి పండగ ఇంకా.
అంటే అసలు అలా కదండి, ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మన శరీరం మన మనసు మన బుద్ధి ఇవన్నీ కూడా మాయే. ఒక్క జ్ఞానం ఒక్కటే నిజం అని కదా శంకరాచార్య వారు ఉన్నది ఒక్కటే, అదొక్కటే నిజం, అదే సత్యం. దానికి భిన్నంగా ఏది కూడా అసలు కల్పితం అని కదా ఆయన బోధ అంతా కూడా. అది ఆ ఇంద్రియాలకి అంటే ఇంద్రియాలకి మనసుకి బుద్ధికి అన్నిటికి ఆయన వైభవాన్ని మనకి వైభవానికి మనకి కళ్ళకి మన చెవులకి అంటే మన ఇంద్రియాలకి మన మనసుకి మన బుద్ధికి ఆయన వైభవాన్ని ఎప్పటికప్పుడు చూపించి చూపించి దీన్ని అంటే ఈ మాయని కరగబెట్టారంటే ఆయన.
అంటే
ఈ మాయ కరిగిపోతే తప్ప మన చైతన్యంతో మనకి తాదాప్యం రాదు
రాదు.
సో ఆయన కంప్లీట్ గా చైతన్యం అయ్యి మనం మనల్ని చైతన్య స్థాయిలో అంటే ఆయన 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 ఉన్న చైతన్యంలో మనల్ని ఉంచి వీటిలన్నిటిని కరగబెడుతూ వచ్చారనమాట.
కరెక్టే వర్ష.
అంటే ఆయన సమక్షంలో మనకి అనుభూతి సజీవంగా ఉండేదంట, అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండేది ఆయన సమక్షంలో మనకి. అంటే ఇలాంటి ప్లేసుల్లో ఇంకా అసలు మినహాయింపు లేకుండా అది ఇంకా అనుగ్రహించేసేవారు. అంటే ఇంకా అది ఇంకా జన్మ ధన్యం. అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఆయనతో ఉండడం ఇంకా అసలు అంటే మన ఊహకంద అదృష్టం అనమాట. ఇంకా
ఇప్పుడు
అంటే ఆయన సమక్షంలో ఆ అనుగ్రహాన్ని మనం హార్ట్ఫుల్ గా మనం లోపల ఉన్న చైతన్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అనుభవంలో ఉండడం వల్లే మనం మాయను జయించగలుగుతాం. కానీ లేకపోతే అసలు మాయ జయించడం అసలు సాధ్యం కాదండి.
ఇప్పుడు ఆయన సమక్షమే మనకు పెట్టుబడి అన్నమాట.
అంతే 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 అంతే,
అది పెట్టుబడి మనకి. అంటే ఇప్పుడు ఆయన సమక్షంలో ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పు, ఇంకా ఇంద్రియాలే కాదు సమస్యలే కాదు గొడవలే కాదు, ఎక్కడో ఎక్కడ ఇంకా ఎక్కడ సర్దుకుపోయి, ఇంకా అంటే ఆ సర్దుకుపోయి మనసు ఖాళీ అయిపోయి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా సూట్ గా లోపల ఉన్న హృదయంలో ఉన్న శాంతి మన సహస్రారానికి వచ్చేస్తా ఉండేదమ్మా.
అందుకే బాడీ తెలిసేది కాదు, మైండ్ తెలిసేది కాదు, పరిసరాలు తెలిసేది కాదు, పక్కన ఎవరు ఉన్నారో స్పృహ ఉండేది కాదు, అలా ఆ స్టేట్ లో ఉండిపోయేవాళ్ళం అండి చాలా డ్యూరేషన్.
అలాగే అలాగే ఉండిపోయేవాళ్ళం అమ్మా. సరే ఆకులు సమర్పించుకున్నారు, అంటే ఇక్కడ పూలు లేవు కదా, మరి ఆచార్యుల వారిని మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ స్వామి, అందుకని ఈ స్వామికి కృతజ్ఞతగా కొన్ని ఆకులు సమర్పించుకుందాం అన్నారు. అని ఆ ఆకులు సమర్పించుకుని ఆ ఎదురుగుండానే వనక్కనాథ స్వామి గుడి ఎదురుగుండానే ఆచార్యుల వారి గుడి ఉంది. అంటే ఆయన వరపుత్రుడు కదా, ఆయన వరం వల్ల ఈయన జన్మించాలని ఈయన గుడి కట్టాడు. అక్కడ కూడా ఇలా తొంగి చూసి వంగుని చూసుకుని లోపలికి వెళ్ళిపోయి అసలు ఆచార్యుల వారిని తడిసి విగ్రహాన్ని ఇంకా అనేసి ఇంకా అలా వచ్చారు. అప్పుడు సరే వచ్చేసారు, వచ్చిన తర్వాత కారు ఎక్కేసాము. ఇప్పుడు టైం 8:30 అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ కాదు, మనం ఇక్కడికి వెళ్ళిపోదాం అమ్మా, ఎక్కడికంటే జోషిమఠం వెళ్ళిపోదాం. ఎందుకంటే టైం సరిపోదు మనకి, ఇవన్నీ ఇంకా మనకి దవ్వడానికి ఇంకా ఆపు లేదమ్మా. ఎన్ని వైభవాలు ఇంకా మామూలుగా మనం దర్శించుకున్నాం ఏంటి, ఇలా చెబుతా ఉంటే తెల్లవారు చెప్పేయగలం మన ఇద్దరం కూర్చుంటే.
అవును,
అందుకని మనం జోషిమఠం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, త్రిశూర్ నుంచి జోషిమఠం చెప్పకపోవడమే ఇంకా అది జోషిమఠం వెళ్ళటం ఏ రకంగా జరిగిందంటే, మనం బదరీ నుంచి బదరీలో కూడా అసలు ఎంతో అసలు ఆ పరిసరాలు ఆ ప్రకృతి ఆ హిమాలయ పర్వతాలు సమస్త దేవతలు ఉంటారు కదా అక్కడ,
నరనారాయణుడు
ఆ నరనారాయణుడు ఆ కొండలో ఆ కొండలో అన్ని ఈయన దర్శించుకున్నాయి అక్కడ మొత్తం అందరం ఆ ముక్కోడి దేవతలు
భోజనం కృష్ణుడు
భోజనం గుర్తొస్తే కృష్ణుడు
కృష్ణుడు ఉద్దముడి అంటే ఉద్దముడి ఆఖరిని బదిరి పంపేశారు కదా,
బదిరి
బదిరి వెళ్ళిపోమని పంపుతారు. అవును అవును
అది చాలా వైభవంగా ఉంటుందిలే. అసలు నాకు అది అసలు మర్చిపోలేను ఉషా, నాన్నగారు అనేవారు మాకు విష్ణు లోకం నుంచి భోజనం వస్తుంది అనేవారు కదా ఉషా, అంటే ఆ హోటల్ పేరు విష్ణులోకం,
విష్ణులోకం
అక్కడ వండించి పట్టుకొచ్చి శాంతి గారుని మాకు విష్ణు లోకం నుంచి భోజనం వస్తుందమ్మా, మీరు ఎక్కడ భోజనం అనేవారు మనల్ని. అసలు మామూలు మాటలు కాదమ్మా, అసలు
మనకేమో కొంచెం శంకరాచార్య వారి భిక్షలో అయ్యింది బదిరిలో
మనం ఎక్కువ తినేద్దామంటే కుదరలేదు.
బదిరిలో
బదిరి అంతా ఇంకా చెప్తా ఉంటే మనకి సరిపోదు టైం సరిపోదు
అంటే బోధ అంటి బోధ ఆ 3 రోజులు కూడా, అంటే బద్రీనారాయణ దర్శనము తర్వాత శంకరుల గురించి ఆయన రాసిన భాష్యాలు ఆయన చెప్పిన సబ్జెక్టు అంటే ఇంకా వివరంగా అంటే 6 గంటలు 7 గంటలు వాళ్ళు ఎలా పంపించి మన లోపలికి పిలిచి కూర్చోబెట్టేసేవారు కదా. ఇంకా ఆ శంకరుడిది బద్రీనారాయణది ఆ కృష్ణార్జునుడు ఆ కొండ కృష్ణుడు అర్జునుడు నరనారాయణులమ్మ ఈ కొండలు మనం అంటే దేవలోకంలో ఉన్నట్టుగానే మనల్ని అంటే నిజంగా దేవలోకం కిందే ఉంది ఆయన అంటే విడిగా మనం యాత్ర చేయడం ఒక ఎత్తు అయితే అసలు నాన్నగారితో అసలు అంటే మన అంటే వర్ణనాతీతం అంటే ఇంకది
ఇంకా వర్ణనాతీతం అవునా అక్కడ ఇంకా వదిలేద్దాం ఇంకా ఇంకా మనం పైన మగరి వచ్చేసి జోషిమఠం వచ్చేద్దాం ఎందుకంటే మనకి ఇంకా టైం సరిపోదు ఏమా బదరీలో 8 గంటలకి బదరీలో కరెక్ట్ గా మనం 2 కాదు మనం 10:30 జోషిమఠం వచ్చేసాం ఉషా, నాన్నగారు అక్కడ 9 భోజనం చేశారు, భోజనం చేసేసి 10:30 మనం జోషిమఠం వచ్చేసాం. వచ్చేస్తే ఆ గ్రిల్ తలుపు కూడా ఏసి లేదు అసలు, అలా బాహాటంగా ఉంది ఆ స్ఫటికలింగం. బాబా దిగారు, దిగి టక 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 ఎక్కేస్తారేంటి మెట్లు అసలు ఎవరో వెనకాలు మన గబగబా వెళ్ళిపోయి ఆ స్ఫటికలింగాన్ని 2 చేతులతోటి పట్టుకుని అంతసేపు ఉన్నారు షా అసలు ఆచార్య ఈ ఆచార్యులు వారు స్వయంగా ఆయన స్వహస్తాలతో పట్టుకున్న లింగం అమ్మాయిది అని అసలు మాటలు బాగా 3-4 మాటలు మాట్లాడారు అంతే, మాటలు అసలు మాట్లాడలేదు, మాటలు మాట్లాడలేదు కానీ వైభవం పొంగిపోయింది అనమాట. ఇంకా జ్ఞానం పొంగిపోయింది, మౌనంలోంచి జ్ఞానం వచ్చేసింది. అలా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏమన్నారంటే, మీరు కూడా పట్టుకోండి లింగాన్ని, ఇది పవిత్రమైంది స్ఫటిక లింగం, సాక్షాత్తు ఈశ్వరుడే. ఈ శివుణ్ణి ఈశ్వరుణ్ణి ఎవరు ప్రతిష్ఠించారంటే శంకర్లు వారు ప్రతిష్ఠించారు, ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠించారు అని చెప్పారు. తర్వాత ఆయన చేత్తో ప్రతిష్ఠించారు అని చెప్పారు. తర్వాత ఆయన పట్టుకున్నాక మనం పట్టుకున్నాం. మనం పట్టుకునేటప్పటికీ మనం ఎక్కడ తీసామో అసలు తెలియట్లేదు. ఆయన ఒక మత్తు కింద, ఒక మాయ కింద ఏదో తరంగాలు అలా ప్రవహించేసి, ఇంకా ఎలా ఉన్నామో మనకి తెలియని స్థితి వచ్చేసింది. వెంటనే దిగిపోయారు. దిగిపోయి గబగబా చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరకు వచ్చేసి, చెట్టు దగ్గరకు వచ్చేసి ఆ చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేసేసి చిన్న గుహ, ఆ గుహను చూపించారు. గుహను చూపించి అన్నారు, ఇక్కడే ఎన్నో గ్రంథాలు రాశారు ఆచార్యులు వారు, ఎన్నో గ్రంథాలు రాశారు కదా, ఏంటి కదా ఒక ప్రగణం ఎందుకంటే ఏంటుందో, ఆ దేవుణ్ణి ఆరాధించుకుని ఆ జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో ఎన్నో రాశారు, ప్రకరణ గ్రంథాలు భాష్యాలు ఎన్నో రాశారు అని చెప్పేసి అక్కడ కూర్చుని పోయారు. సరిగ్గా చెట్టు కింద అసలు అరగంట ఏం వైభవం వర్ష, అసలు
మనం చెట్టు పేరు కూడా కల్పవృక్షం,
ఈ ప్రపంచానికి అతీత కల్పవృక్షం చెట్టు పేరు. అలాగా అందరూ కళ్ళు మూసుకున్నారు. అని నాకు కళ్ళు మూసుకోవాలనిపించట్లేదు, కళ్ళు మూసుకుంటే నాన్నగారు మాయమైపోతారేమో కనిపించరేమో అని భయం. అలా నాన్నగారు ఇంకా చూస్తా ఉంటే భయం అనమాట, మీరు అందరూ కళ్ళు మూసేసుకున్నారు, మీకు అసలు తెలియని స్థితిలో ఉన్నాం అనమా, అసలు అక్కడ నాన్నగారు ఉన్నారు మేము ఉన్నాం ఎవరిని అసలు అది ఏం తెలియట్లేదు మీకు. సరే అలా కూర్చుంటే ఈ శాంతి కన్నా ఇంకా బాగా లేట్ అవుతుందని చెప్పేసి అడిద్దరు లేచారు. లేచి రామచంద్రరావు గారు లేచారు. లేచి అప్పుడు ఏమన్నారంటే, నాన్నగారిని నాన్నగారు నాన్నగారు అని పిలిచారు. పిలిస్తే నాన్నగారు కూడా లేచారు. నాన్నగారు లేచి, నాన్నగారు 2 అడుగులు వేసేటప్పటికి మేము కూడా లేచి 2 అడుగులు వేసాము. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు అక్కడే కూర్చున్నావు, నువ్వు కళ్ళు తెరవట్లేదు వర్ష. అసలు వర్ష కళ్ళు తెరవట్లేదు, అక్కడే కూర్చుంది. అయ్యో రామచంద్రరాజు గారు వెళ్ళిపోతున్నావు ఎలా అని చెప్పేసి నేను వెనక్కి తిరిగిపోయి ఉషా ఉషా అని అంటున్నాను. అంటే ఉంటే నాన్నగారు అన్నారు, నాన్నగారు వెంటనే నన్ను ఆపారు. ఆపి అన్నారు, అమ్మా ఉషని కదపకమ్మా, అలా కూర్చొని కాసేపు, నువ్వు ఉషని డిస్టర్బ్ చేయకమ్మా, నువ్వు వచ్చేయి అన్నారు. అని కిందకి వెళ్ళి కరెక్ట్గా 1/2 గంట నీకోసం వెయిట్ చేశారు ఉషా రోజు. ఈ లోపల నాకు కంగారు కదా, నేను వచ్చి నిన్ను కనిపించాను. ఇంకా ఇంకా మా నాన్నగారు కూర్చున్నారు, కారు వెళ్ళిపోతుంది ఎలాగ, నాకు ఈ దిష్టే కానీ అంటే నువ్వు ఏ స్థితి అయితే పొందించాలో నీ నిన్ను అక్కడికి తీసుకుపోవడం ఆయన గమ్యం, మనకేంటంటే నీ మరి అది నాకు తెలియదు కదా. నాన్నగారు కూడా వచ్చేయండి, ఎంతసేపు బాహ్యమైన చూపే కదా, నాన్నగారు కూడా వచ్చా, నాన్నగారు కూడా వచ్చా అని చెప్పేసి వచ్చావుష, నువ్వు మౌనంగా ఉన్నావు, ఆయన కూడా మౌనంగా ఉన్నారు. ఆ మౌనంలో ఇంకా అస్తమానం పక్కన కూర్చోబెట్టుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు గుర్తుందో లేదో,
అవునండి గుర్తుంది,
నేను కూర్చోబెట్టుకుని నీ వంక చూడడం, నీ వంక చూడడం, అమ్మ ఉష అనడం, చేతులేమో ఇలా ఆశీర్వదించడం, ఇంకా అసలు అలాగే ఉన్నారు. శంకర శంకర అనడం, నువ్వన్నట్టు ఇంకా అలా మాట్లాడడం. అంటే అక్కడ ఏం జరిగిందంటే ఉష, లోపలికి మనం అది స్ఫటిక లింగం దగ్గరికి వెళ్ళాం కదా, ఆ లింగం ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు, అది ప్రతిష్ఠించిన వారు ఎవరంటే మళ్ళీ శివుడే, ఎందుకంటే నేనే వస్తానని చెప్పేశాడు కదా శివుడు అక్కడ, ఆ శివాంశ సంభూతుడే కదా మరి శంకర గారు, మరి మళ్ళీ మనకి దర్శింప చేసేది ఎవరు మన పక్కన నుంచుని, మళ్ళీ శివుడు. ఇక్కడ 3 కలిసేటప్పటికి ఆ వైభవం ఇంకా పొంగిపోయింది ఉష ఇంకా.
అంటే 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 ఒకటంటే ఇక్కడ ఏంటంటే అంటే అంటే దైవం మనుష రూపేణ అంటారు కదా, అంటే నిండు నిండుకుండా అనమాట. ఇంకా అంటే ఎప్పుడు నిండుదనమే అయింది, ఒక్కొక్కసారి అది ఎందుకో మరి ఇంకా ప్రవాహం కింద అనుగ్రహించేసేవారు. అంటే ఇంకా అంటే అంతులేని ఆపుకోలేని అనుగ్రహం ఇంకా అది
వచ్చేసేది అనమాట. ఇప్పుడు అలా ఆపుకోలేని అనుగ్రహంతో గురువు సబ్జెక్ట్ చెప్తారు.
అసలు ఆ ప్రవాహంలోకి మనం ఉండడానికి ఆస్కారం లేదు, అసలు ఇండిపెండెంట్ గా ఉండడానికి ఆస్కారం లేదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఒక సునామీ వచ్చి ఇళ్ళు కార్లు ఎలా కొట్టుకెళ్ళిపోతుందో అలా అలా సమస్తం అంటే లోపల అంతఃకరణలో ఉన్నదంతా కూడా ఆ ప్రవాహంలో మునిగి ఇంకా అది అదృశ్యం అయిపోవలసిందే.
అందుకేనమ్మా ఆ సమక్షంలో అలా జరగటం వల్లనే పాపం గౌతమ బుద్ధుడికి 6 సంవత్సరాల తపస్సు తర్వాత ఏ దొంగ దొరికాడని గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఆ దొంగ మనకి నిమిషం కాలంలో దొరికిపోయాడు కదమ్మా.
అలా ఆయన ఆయన సమక్షంలో అది ఎప్పటికప్పుడు ఆయన సమక్షంలో అది చూపిస్తూనే అంటే అది అనుభవింప చేస్తూనే ఉన్నారు. అది
ఈ మనసే అడ్డొస్తాంది, బయట ఎవరు అడ్డు కాదని మనకు ఆయన సమక్షంలో తెలిసిపోయింది కదమ్మా, అర్థమైంది కదమ్మా మనకి.
అంటే కేవలం అర్థం అవ్వడం అంటే 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 కృషి అంటే కృషి అంటే ఏంటో తెలియకుండా ఆ హద్దులు లేని ప్రవాహంలో మనం ఆయన ఒక స్టేట్ లో ఆయన ఉంచడం వల్ల మనం అది అదిగా ఉండగలిగాం, కానీ వ్యక్తిగతంగా మనం అది పొందలేము. ఏ సాధన చేసి దాన్ని పొందలేమంటే అందుకే అందుకే ఆయన అట్మోస్ట్ ఇంపార్టెన్స్ హోలీ కంపెనీకి ఇచ్చారు. లైఫ్ పొడుగునా కూడా ఒక్క హోలీ కంపెనీలో నీకు సమస్తం వచ్చేస్తాయి, ఒక హోలీ కంపెనీలో నీకు సమస్తం వచ్చేస్తాయి అంటే నువ్వు ఎటువంటి వాడి
ఇద్దరు చెప్పారు కదా ఈ మాట. అంటే ఎన్ని ఎన్ని సాధనా చెయ్యండి, పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, వ్రతాలు చేయండి, మీరు పుణ్యక్షేత్రాలు దర్శించండి, కానీ అవన్నీ కలిపి సత్పురుషుల సహవాసంలో ఒక్క రోజులో మీకు వచ్చేస్తాయి అన్నారు. ఒకే ఒక్క రోజు
ఇప్పుడు అంతే కదా చేశాం. అదే బుద్ధుడు సమక్షంలో నాన్నగారు ఎన్నో ఎన్నో సందర్భాల్లో చెప్పారు కదా, బుద్ధుడు ఇలా చూసి అంటే ఒక్కసారి ఇలా ఆడ కళ్ళతో బుద్ధుడిని చూసి 500 మంది నాకు సరిగ్గా గుర్తులేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా జ్ఞానం పొందారంట. ఏంటి ఒక మాట లేదు జస్ట్ అలా చూపుతో జ్ఞానం 150 మందికి జస్ట్ ఇలా ఒక చూపు పడడం వచ్చేసింది. అంటే అంటే ఎటువంటి శక్తివంతులు అంటే వాళ్ళు, అందుకే అంటారు కదా అంటే వాళ్ళు అంటే ఓడల్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఏదో ఇది చిన్న చిన్న ఏజ్ బోట్లు ఇలా కాదు, పెద్ద పెద్ద షిప్స్ లాంటి వాళ్ళు మిమ్మల్ని అంటే ఊరికే జస్ట్ అలా ఎక్కించి తీసుకుపోతారు అంటే మన ప్రయత్నం లేకుండా అలా. అంటే ఎప్పుడు అందుకే అంటే అటు నుంచి వచ్చింది ఇంకెవరు ఆపలేరు, ఇటు నుంచి మనం ప్రయాణం చేసి ఇటు నుంచి మనం ప్రయత్నం చేస్తే ఆపేయడం తీసుకొచ్చి ఆపేయడానికి ఉంటుంది, కానీ అటు నుంచి వచ్చిన దాన్ని ఇంక అసలు ఎవరు ఆపలేరు. అందుకే
అవును అవునమ్మా, అందుకే కదా 2500 సంవత్సరాల క్రితం నిర్వాణమైన గౌతమ బుద్ధుడు నాన్నగారి కళ్ళ ద్వారా ఒకరికి జ్ఞానం ఇచ్చేసాడు ఇక్కడ.
చాలా మంది అండి, చాలా మంది ఆ సారనాథ్ అనే కాదు నాన్నగారి దగ్గర అరుణాచలం నుంచి కొంతమంది ఫారినర్స్, నాన్నగారు కోయంబత్తూర్ లో ఉండగా కొంతమంది ఫారినర్స్ అంటే అలా రావడం వాళ్ళకి లోపల అనుభవం వచ్చేసేది. ఎందుకు ఇప్పుడు మన అరుణాచలం రూమ్ లో చాలా మందికి ఫారినర్స్ వచ్చి క్షణంలో ఒక్క క్షణంలో అంటే అఫ్కోర్స్ ఆ తర్వాత అంటే నాన్నగారు రిపీటెడ్ గా ఇది కూడా చెప్పేవారు అంటే ఆయన సమక్షంలో మనకి లోపల ఉన్న చైతన్య తాలూకు రుచి చూస్తూ ఉన్నా కూడా మనం ఎన్నిసార్లు రుచి చూసినా కూడా వాసనాక్షయం పూర్తిగా అవ్వకుండా ఆ స్టేట్ పర్మనెంట్ అవ్వదు. అది మాత్రం ఎక్కడ అంటే మళ్ళీ మనం మాయలో పడి మళ్ళీ అంటే ట్రూత్ పర్మనెంట్ గా ట్రూత్ పొందకుండా ఇంకా మనకి ద్వైతం లోపల ఉండి మనం జ్ఞానులు అయిపోయామేమో అనే మాయలో లేకుండా అది మాత్రం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండమని అంటే నువ్వు ఎక్కడ అంటే నువ్వు ఆఖరి క్షణం ఊపిరి వెళ్ళిపోయే వరకు దీన్ని నమ్మడానికి లేదు, వాసనాక్షయం పూర్తిగా అయ్యే వరకు అక్కడ నువ్వు స్థిరంగా ఉండలేవు అంటే ఆయన సమక్షంలో అనుభవం పొందేయడం అతి సులభం అంటే, ఎందుకంటే వాళ్ళు మ్యా అంటే పవర్ హౌస్ వాళ్ళు. అయితే కరెక్ట్ సొంతం చేసుకోవడం, అవును 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 అంటే అది కూడా అంటే అది కూడా కాలపరిపక్వం అంతే, అంటే ఒక్కసారి అటు నుంచి వచ్చింది ఆగే ప్రసక్తే లేదు కాబట్టి ఇంకా కాలపరిపక్వం. ఈశ్వర కటాక్షం ఉంది, ఆయన ఆయన కటాక్షం ఉంది, ఆ గురువుగారి గ్రేస్ అపారంగా ఉంది అంటే పరిపక్వత, ఆ కాల పరిపక్వత ఎదురు చూస్తాడు, ఆ టైం వచ్చినప్పుడు అయిపోతుంది. అంచేత మనం ప్రత్యేకం వరి అయ్యి అవ్వక్కర్లేదు, హరి అవ్వక్కర్లేదు. అంటే ఆయన సమక్షంలో ఎన్నో బహుజన్మ వాసనలు కొట్టుకెళ్ళిపోయేలాగా అనుగ్రహం ప్రవాహం కింద పొంగింపు చేశారు హృదయంలోంచి. అసలు అంటే ఈ సృష్టిలో మనం భయపడవలసింది కానీ, కంగారు పడవలసింది కానీ, అంటే సంశయించవలసింది కానీ అసలు ఇంకేం లేదండి. అంటే నదీ ప్రవాహం, నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో ఎంత సహజంగా కలిసిపోతుందో అంత సహజంగా కలిసిపోవడం జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ దొంగ నేను అడ్డు రాకుండా ఉంటే సరిపోతుంది. అంతే
పలచబడిపోయి ఆడు తగ్గిపోతే ఇప్పుడు జోషి మట్లో ఉన్నాం కదా, జోషి మట్టది అది ఆ వైభవం ఊరికే ఏంటంటే అక్కడ పొందిన దాంట్లో అక్కడ ఆయన చూపించిన వైభవంలో ఊరికే 10% 5% చెప్పగలుగుతున్నాం అన్నమాట. అంతే, ఎందుకంటే అంతకన్నా చెప్పలేం కదమ్మా మనం. మళ్ళీ వివేకానందుడు చెప్పినట్టు, వివేకానందుడు అన్నాడంట కదా, ఈ వివేకానందుడు భూమికి ఎటువంటి సహాయం చేశాడో తెలుసా అని ఒక ఎదురుగుండా వచ్చిన వ్యక్తిని అడిగాడంట వివేకానంద స్వామి. అడిగినప్పుడు అతను ఏం మాట్లాడలేదు అంటే, ఎలా తెలుస్తుంది మరి, తెలియదు కదా మరి, మాట్లాడలేదంట. మాట్లాడకపోతే అప్పుడు వివేకానందుడు అన్నాడంట, ఈ వివేకానందుడు ఈ భూమికి ఎటువంటి సహాయం చేశాడో తెలియాలంటే ఇంకో వివేకానందుడు ఈ భూమి మీదకి రావాలి అన్నాడంట. అంటే ఒక జ్ఞాని, మళ్ళీ నాన్నగారు లాంటి జ్ఞాని ఎవరైనా భూమి మీదకి వస్తే తెలుస్తుంది, కానీ మన వల్ల సాధ్యం కాదమ్మా. కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ఆ మనమం చేసుకుంటున్నాం అంతే.
అవును అవును,
సరే అయిపోయింది. ఇక్కడ ఈ వైభవం అయిపోయిన తర్వాత నాన్నగారు ఈ ఈ అద్వైత సిద్ధాంతం గురించి నాన్నగారు జిన్నూరులో సంజి గారు షెడ్ దగ్గర నాన్నగారు లాస్ట్ టైంలో ఇది జరిగింది, ఏదో కొన్ని నెలలు ఉన్నారు ఈ ఇది జరిగిన తర్వాత ఏం చెప్పారంటే, ఆది శంకరాచార్యుల వారు లాస్ట్ టైంలో ఆ శిష్యులకి చెప్పిన ఆ బోధ, శిష్యులకి చెప్పిన జాగ్రత్తలు ఆ రోజంతా చెప్పుకొచ్చారు. షా చాలా అద్భుతం మామూలు ఆ బోధ అయ్యి ఇప్పుడు లాస్ట్ లో మనం చెప్పుకుని ముగిందామమ్మా. అంటే ఐన్స్టీన్ చెప్పాడంటమ్మా, ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, నేను లింకన్ కూడా లింకన్ చెప్పాడని కూడా ఒకసారి చెప్పారు, నేను ఎన్నో సిద్ధాంతాలు చూశాను, కమ్యూనిజం చూశాను, మార్కయిజం చూశాను, మళ్ళీ ఏదో ఇజం గాంధీయిజం చూశాను, ఎన్నో సిద్ధాంతాలు చూశాను, కానీ ఆ సిద్ధాంతాలన్నీ కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. కాల ప్రవాహంలో కొట్టుకుపోని సిద్ధాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక అద్వైత సిద్ధాంతం మాత్రమే అని చెప్పారంట. అద్వైత సిద్ధాంతం అది కాల ప్రవాహంలో కొట్టుకుపోదు, అది అది ఆచార్యులు వారు స్థాపించిన అద్వైత సిద్ధాంతం. అది అసలు అద్వైతం అనేది భూమి మీదకి వచ్చింది ఆచార్యుల వారు వచ్చాకనే వచ్చిందంటమ్మా.
అవునండి,
అది ప్రథమ ఆచార్యులు మొదటి ఆచార్యులు అని అస్మాను నాన్నగారు చెబుతూ ఉండేవారు కదా, అద్వైత సిద్ధాంతాన్ని భూమి మీద తీసుకొచ్చింది మన ఆచార్యుల వారే అని చెప్పేవారు.
అవును,
అయితే ఏం చెప్పారంటే ఆ రోజు ఎంత ఆయన నోటమ్మట మాట మాట్లాడుతూ ఉంటేనంట కల్తీ లేని ఆకాశ గంగల వచ్చి అంట ఉషా మాటలో ఆకాశ గంగలో ఈ మాట కూడా అనేవారు ఒక చెంబు కింద పెట్టండి డైరెక్ట్ గా నీరు అందులో పడితే అందులో అసలు చిన్న నలక కూడా ఉండదు అసలు స్వచ్ఛంగా ఉంటుంది ఆకాశ గంగ అలా ఆకాశ గంగలో ఉండి నాకు ఆచార్యుల వారు చెప్పిన మాటలు నేను చెప్పేవారు అని చెప్పి ఏమన్నారంటే ఒకసారి ఆయన ఏంటంటే దైవం చేత పంపబడ్డాడు భూమి మీదకి దైవం చేత పంపబడ్డాడు కాబట్టి టైర్ అయ్యేవాడు కాదంట సార్
అవును
అసలు ఆ మాట చెప్పినప్పుడు అనిపించింది మా నాన్నగారు కూడానే అసలు ఎలా తిరిగేసేవారు సార్ మనం టైర్ అయిపోయేవాళ్ళం ఆయన టైర్ అయ్యేవారు కాదు దైవం ఒక రూపాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ రూపం ద్వారా చైతన్యాన్ని వ్యక్తం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన రూపాన్ని అలా తయారు చేసుకుని భూమి మీదకి వస్తుందేమో సార్ ఇంకా అందుకే ఆ శరీరం టైర్ అవ్వం ఇంకా మనం టైర్ వస్తే మనం అంటే ఈ దేహం ద్వారా జీవుడు కదా ఈ దేహాన్ని తిప్పిది
అంటే దేహాత్మ బుద్ధి అంటే దేహం నేననే భావంతో ఉండడం వల్ల టైర్డ్నెస్ వస్తుంది ఆ శరీరంతో సంబంధం లేదు అంటే అంటే వాళ్ళు విశ్వాత్మగా ఉంటారు కదా అంటే సో శరీరం వాళ్ళకి సంబంధం లేదు
అందుకని వాళ్ళు టైర్ అవ్వరు చెప్పారు ఒకసారి చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చెప్పి మాటలో ఒక 10 నిమిషాలు చెప్పుకుని ముగిందాము అయితే చెప్పారంటే నాన్నగారు సంజీదార్ షెడ్ లో కూర్చున్నారు మొత్తం భక్తులు అందరూ ఒక 40-50 మంది ఉంటారు షా అంటే ఇప్పుడు కూర్చుని మొదలు పెట్టారు ఏంటంటే ఇప్పుడు ఆది ఆచార్యులు వారు ఆ జీవితం అంతా బోధించారు జీవితం అంతా అద్వైతాన్ని గురించి బోధించి 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 చివరి టైంలో ఏం జరిగిందో మీకు చెబుతాను అని మొదలు పెట్టారు మొదలు పెట్టి ఆచార్యుల వారు అదే కేదార్ వెళ్ళారంట ఆచార్యుల వారు కేదార్ వెళ్తే అక్కడ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది మందాకిని నది ఆ ఒడ్డునంట ఆచార్యుల వారు కూర్చున్నారంట అయితే ఆచార్యులు వారు అంతా కూర్చుంటే ఆయన శిష్యులు 4-5 అక్కడ ఆయన ఎదురుగుండ కూర్చున్నారంట కూర్చుంటే అప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంట ఇంకా అంటే చివరి టైము ఆసన్నం అయ్యే టైం అంటది ఈ శిష్యులు ఏం చేశారంట తోటక అష్టకం అని ఒక అష్టకం ఉందంట ఆచార్యుల వారు రాసి తోటకాష్టకం మరి తోటకాచార్యులు రాశారు అది ఆ తోటకాష్టకం చదివారంట ఆ తోటకాష్టకం చదివేసిన తర్వాత అప్పుడు ఆచార్యుల వారు పద్మపాదులతో మాట్లాడతారంట ఎలా మాట్లాడతారంటే ఆచార్యుల వారు పద్మపాదులతో మాట్లాడతారంట ఎలా మాట్లాడతారంటే పద్మపాద టైం అయ్యింది మీరు పెట్టిన అన్నానికి మీరు ఇచ్చిన మంచి నీళ్ళకి నేను కృతజ్ఞని నేను కృతజ్ఞని అంటారంట ఎవరో ఆచార్యుల వారు ఆచార్యుల వారు అప్పుడు పద్మపాదుడు అంటాడంట ఎలా చెప్పారంటే మాటలో ఓ లార్డ్ ఓ మాస్టర్ అలా అనివ్వరంట అప్పుడు
అవును
అది ఆత్మ అది ఏదో పుస్తకం ఉంది కదా ఆత్మతీర్థంలో మాట్లాడనమాట ఓ లార్డ్ ఓ మాస్టర్ మీరు మేము ఇచ్చిన మంచి నీళ్ళకి మేము పెట్టిన అన్నానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు కానీ మరి మీరు మాకు ఇచ్చిన జ్ఞానగంగ మాట ఏమిటి మీరు జ్ఞానగంగ మాకు ఇచ్చారు అని మాట ఏంటి మరి మట్టి మట్టిలా ఉన్న మా మనసుల్ని బంగారంగా మార్చారు జ్ఞాన మాట ఏంటి ఓ లాట్ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మీరు మాట్లాడకండి అని చెప్పి అప్పుడు అన్నమాట అప్పుడు పద్మపాదుడు అన్నాడంట ఓ లార్డ్ ఓ మాస్టర్ ఓ లార్డ్ మీరు 100 సంవత్సరాలు జీవించాలి 100 సంవత్సరాలు మీరు జీవించి ఎలాగంటే మాకు అనుగ్రహాన్ని అందిస్తూ ఉండాలి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి ఓ లార్డ్ అని పద్మపాదుడు అంటారంట అంటే పద్మపాదుడు అంటే అప్పుడు ఆచార్యుల వారు అంటారంట, ఆచార్యుల వారు పద్మపాదుడు వాళ్ళని చూసిన చూపు చెప్పారు సార్, కరుణాపూరిత నేత్రాలతో ఎలా చూశారో. అప్పుడు అప్పుడు ఆచార్యులు వారు ఆ టైంలో పద్మపాదుడు వాళ్ళ వంక ఎలా చూశారో నాన్నగారు భక్తులంక అలా చూడటం మొదలు పెట్టారు సార్. ఊరికే వాళ్ళని పద్మపాదుడుని ఆచార్యుల వారుని వంక పెట్టుకుని చెప్పారమ్మ మాటలన్నీ. ఆచార్యుల వారు చెప్పవలసిన మాటలన్నీ చెప్పేశారన్నమాట మా భక్తులకి. ఏ ఎలా చెప్పారంటే, ఇంకా పద్మపాద ఏ వంద వందేళ్ళు జీవించాలని అంటున్నావు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలు? అవి వేదంలో ఉంటుందంట సార్. ఏంటంటే మానవుడి జీవితకాలం వందేళ్ళు అని వేదంలో ఉంటుందంట. నువ్వు వేదం చదివి నేర్చుకున్నావా ఈ మాటలు? వందేళ్ళు జీవించాలని ఏ వందేళ్ళు జీవించడానికి జ్ఞానానికి కాలం ఉందా పద్మపాద? జ్ఞానానికి దూరం ఉందా? జ్ఞానానికి ప్రాంతం ఉందా? ఏ జ్ఞానానికి కాలం లేదే, జ్ఞానానికి దూరం లేదే, జ్ఞానానికి ప్రాంతం లేదే, జ్ఞానానికి శరీరాలే లేవు పద్మపాద. నువ్వు వందేళ్ళు ఉండాలన్నావు అంటే మీరేమనుకుంటున్నారంటే, నన్ను చూసి ఈ శరీరాన్ని చూసి ఈ శరీరమే శంకరుడని మీరు అనుకుంటున్నారా? ఏ ఈ శరీరం కనిపించకపోతే, ఈ శరీరం ఏ కనిపించకపోతే మీరు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయానని మీరు అనుకుంటున్నారా పద్మపాద? నేను ఎవరిని అనుకుంటున్నారు? నాకు చావు లేదు, నాకు పుట్టుక లేదు. పుట్టింది చనిపోతుంది, చనిపోయింది మళ్ళీ పుడుతుంది, కానీ దానికి మాకు ఎట్టి సంబంధము లేదు. ఏ ఒకవేళ జ్ఞానికి శరీరం ఉందనుకోండి, మీకు శరీరం కనిపిస్తుంది అనుకోండి, కానీ శరీరమాత్రుడు ఆయన శరీరమాత్రుడు కాదు. ఏ కానీ ఈ శరీరం ఉందని మీరు చెబుతున్నారు, శరీరం నేనని మీరు చెబుతున్నారు, కానీ మాకు ఈ శరీరం లేదని మాకు స్పష్టంగా తెలుసు. ఈ శరీరం మేము కాదని తెలుసు. మాకు శరీరాలు లేవు. ఏ ఎప్పుడు లేవండి? ఇప్పుడు కూడా లేవు. అసలు మా శరీరం అనేది, రూపం అనేది ఎప్పుడూ లేదు. ఎవరిని అనుకుంటున్నారు నేను? ఏ మాకు శరీరం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడూ లేదు అంటే భూతకాలంలోనే లేదు, భవిష్యత్తు కాలంలోనే లేదు, వర్తమాన కాలంలో కూడా మాకు శరీరాలు లేవు. కానీ మీకు ఊరికే అలా శరీరంగా కనిపిస్తాను పద్మపాద. అంటే ఏ అంటే అంతకన్నా ఇక్కడ ఏమి లేదు, మాకు చావులు లేవు, మా పుట్టుకులు లేవు, ఇట్లన్నిటికి అతీతంగా మేము ఉన్నాము అని చెప్పి శంకరాచార్యులు వారు పద్మపాదుడికి చెప్పారంట. చెప్తే అప్పుడు పద్మపాదుడు అంటాడంట, స్వామి మాకు మీరు రూపంగా కనిపించాలి. పద్మపాదుడు అడగటం, మనం అడగటమే నమ్మ ఇంకా, మాకు మాకు మీ రూపం అంటే ఇష్టం, మాకు ఏ రూపంగా కనిపిస్తా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ పద్మపాదుడు మళ్ళీ అంటారంట. పద్మపాదుడు అలా అన్నప్పుడు అప్పుడు నాన్నగారు చెప్పారు, ఉషా ఇంకా శంకర్ల వారు చెప్పిన మాటలు ఇంకా అసలు అద్భుతం ఉషా, ఇంకా అసలు మామూలు మాట కాదవి, కల్తీ లేని స్వచ్ఛమైన ఆకాశంగా అన్నమాట. ఇంకా ఏ ఎలా చెప్పారంటే, ఓహో అలాగా కనిపించాలా మీకు? ఎవరైతే గురువుని శరీరమాత్రుడిగా చూస్తున్నారో వారంతా మాయలో ఉన్నట్టే, భ్రమలో ఉన్నట్టే. ఎక్కడ పెట్టారు చూడు, మీరు మాయలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. మీరు ఇలా శరీరంగా నన్ను భావిస్తే మీరు ప్రకృతిని దాటలేరు పద్మపాద. మీరు మీ శరీరం కాదు, నేను నా శరీరం కాదు, మీరు మీ మనస్సు కాదు, నేను నా మనసు కాదు. మీరు భ్రాంతిలో పడకండి, మాయలో పడకండి. మీరేమనుకుంటున్నారంటే, మీ శరీరం మీరు అనుకుంటున్నారు, మీరు మీ శరీరం అనుకోవడం వల్ల నేను నా శరీరం అని మీరు అనుకుంటున్నారు. ఏ మీరు ఇప్పుడు మీ రంగులు వేరు, నా రంగులు వేరు, మీ గుణాలు వేరు, నా గుణాలు వేరు. ఏ రంగులు వేరు, గుణాలు వేరు, రూపాలు వేరు, అయినప్పటికీ కూడా లోపల ఉన్న మీరు నేను ఒక్కటంటే ఒక్కటే. నువ్వు చెప్పావు చూడు ఫస్ట్.
అవును అవును.
ఏ మీరు నేను ఒక్కటే, ఇది నగ్న సత్యం. మీరు ఏదైతే అయి ఉన్నారో అదే అదే నేనై ఉన్నాను. ఏ నేను ఏదైతే అయి ఉన్నానో అదే మీరై ఉన్నారు. ఆ వర్ణింపు చూడవసా?
అంటే నాకు మీకు భేదం లేదు, భేదం చూడొద్దు అని.
ఏ నేను ఏదైతే అయి ఉన్నానో మీరు కూడా అదే ఏ ఉన్నారు, అదే అయి ఉన్నారు. ఏ నేను ఏదైతే అయి ఉన్నానో మీరు కూడా అదే ఏ ఉన్నాను. నేను మీకు ఎలా కనపడుతున్నాను? శంకరుడంటే ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, అడిగితే ఈ శరీరాన్ని చూపిస్తారా అన్నారు షారోజు. అంటే ఇప్పుడు నాన్నగారంటే ఎవరంటే మనం అప్పుడు ఆ రూపాన్ని చూపించి ఉన్నాం, తర్వాత ఇప్పుడు ఏం చూపిస్తున్నాం ఉషా? మనం ఫోటో చేస్తున్నాం, విగ్రహం చూపిస్తాం, ఇలా చూపిస్తున్నాం కదా మనం.
అంటే శంకరులు అదే తల్లి, అదే పూర్ణా నదిలో నుంచి ఆ ముసలు పట్టుకోవడం, అదే దొంగ ముసలు పట్టుకోవడం, ఆ డ్రామా జరిగి బయటికి రావడం, తల్లిని ఒప్పించడం వచ్చేయడం జరిగింది కదా. వచ్చిన తర్వాత గోవింద భగవత్పాదులు సన్యాసం ఇస్తారు శంకరాచార్యుల వారికి. శంకరాచార్యుల వారికి గోవింద భగవత్పాదులు గురువు గారు సన్యాసం ఇచ్చింది ఆయన నాన్నగారు చెప్తారు కదా. ఆ సన్యాసం ఇవ్వడా, సన్యాసం ఇచ్చిన గురువు ఆయన అనమాట. ఆయన గుహలో నుంచి అదే పలా ఎవరు వచ్చారు అని ఆయనకి తెలియచేస్తే ఆయన గుహలో నుంచి వస్తూ బయటికి వచ్చింది ఎవరు అని అడుగుతూ బయటకు వచ్చారంట. అప్పుడు శంకరాచార్య వారి సమాధానం బ్రహ్మం అన్నారంట. ఒకే ఒక్క మాట, ఎవరు ఎవరు వచ్చారు అంటే బ్రహ్మం అన్నారంట. అంటే ఆయన 8 ఏళ్ల బాలుడు, ఆయన 8 ఏళ్ల బాలుడు అంటే శంకరాచార్య వారు
ఆ టైంలో.
అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం రాముడు. ఏ రాముడు గురువు తలుపు తట్టి ఎవరు అంటే రాముడిని అన్నాడు. తర్వాత రాముడు అంటే ఎవరు అంటే దశరథుడి కుమారుడు. ఇలాగా ఒక సంభాషణ జరుగుతుంది యోగ వాసిష్టంలో రాస్తారు కదా. శంకరులు రావడమే ఆయన ఎవరు అనగానే బ్రహ్మం అన్నారంట. అంటే బ్రహ్మంతో కంప్లీట్ తాదాప్యం ఇంకా ఆయనకి రెండు లేదు
ఇంకమ్మా.
అంటే మాయకి కూడా 2 లేదు. ఇప్పుడు రాముడు ఆయన అవతారం అని అంటే తెలియజేయకుండా మనిషిలాగా జీవించి చూపించారు, అంటే మానవుడిగా జీవించి చూపించాడు రాముడు. కానీ శంకరుడు కంప్లీట్ అద్వైతం అంటే అంటే ఇంకా మాట్లాడితే బ్రహ్మం మాత్రమే, బ్రహ్మం ఒక్కటే.
అది ఆయన వంపు పెట్టి, శంకరుల వారు వంపు పెట్టి నాన్నగారు మనకి చెప్పింది అమ్మా ఇది. ఆ వంపు పెట్టి ఆయన గురించి కూడా, నాన్నగారి గురించి కూడా మనకు చెప్పటమేనమ్మా ఈ బోధ అంతా కూడా. ఎలా చెప్పారు అవి ఆ లాస్ట్ మాటలు, మళ్ళీ నాన్నగారు లాస్ట్ లో ఈ మాటలు మనకు చెప్పడం అమ్మా. మీరు ఏమనుకుంటున్నారు అంటే, ముందరేమో నాకు చావు లేదు, పుట్టుక లేదు, నేను ఈ నాకు భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమాన కాలం లేదు, ఏ ఏ ఏ కాలంలోని నేను శరీరాన్ని కాదు, నాకు నాకు రూపం లేదు అని ఇలా అన్ని ఫస్ట్ చెప్పుకొచ్చారు కదా. చెప్పుకొచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంకా మాకు మళ్ళీ మాకు రూపమే కావాలి అని మళ్ళీ పద్మపాదుడు అడుగుతా ఉంటే, అప్పుడు ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయి ఆయన మనం ఒకటే అన్న స్థితిని తీసుకొచ్చేసారు ఉషా ఇక్కడ.
అవును.
అంటే
అందుకే కదా, అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి దగ్గర శిష్యులందరూ కూడా కంప్లీట్ గా జ్ఞానం ఇచ్చే విడిచిపెట్టారు. అంటే ఇంకా నిస్సంశయంగా
మనకు కూడా నాన్నగారు జ్ఞానం ఇచ్చి విడిచిపెడతారమ్మా.
అవును. అంటే అసలు ప్రసక్తే లేదంటే ఇంకా అసలు మనకి చాయిస్ కూడా లేదు.
ఇక్కడ చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారో 4 మాటలు చెప్పేస్తాను అయిపోతాయి. నేను మీకు ఎలా కనపడుతున్నాను? శంకరుడంటే ఎవరు? శంకరుడంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఈ దేహం అనుకుంటున్నారా? ఈ శరీరం అనుకుంటున్నారా? శంకరుడంటేని ఎవరైనా మిమ్మల్ని శంకరుడంటే ఎవరు అని మిమ్మల్ని అడిగారనుకోండి, మా శరీరాన్ని చూపిస్తారా అని అడిగారే ఉషా. అంటే మనం అంటే ఎవరంటే ఎలా చెబుతున్నాం ఉషా? సమాధానం చెప్పగలుగుతున్నాం.
అవును.
నాన్నగారంటే ఎవరు అన్నప్పుడు అందరి హృదయాల్లోనే అంతర్యామగా ఉన్న ఆ చైతన్యమే నాన్నగారని చెబుతున్నావా? ఏదో ఒక ఫోటో చూపిస్తాం ఇప్పుడు, అప్పుడంటే నాన్నగారు, అప్పుడు నాన్నగారిని చూపించు, వాళ్ళ నాన్నగారు అంటే ఆయనే, నాన్నగారు అంటే ఆయనే, లేకపోతే విగ్రహం చూపిస్తాం, లేకపోతే అంతే కదమ్మా. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారన్నమాట, అది కాదు అని చెబుతున్నారన్నమాట. నేను ఎలా కనుక్కుంటున్నాను, శంకరుడు అంటే ఎవరో అని ఎవరైనా అడిగితే ఈ శరీరాన్ని చూపిస్తారా, నేను చైతన్యం అయితే శరీరం అనుకుంటున్నారా మీరు, ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని నేనైతే మీరు ఈ శరీరం అనుకుని, మీ శరీరం మీరు అనుకుని ఆ సత్యం దగ్గరికి ఏనాటికి చేస్తారు ఆయన, ఆయన బాధ చూడమ్మా.
అవును,
శరీరం నేననుకుని, మీ శరీరం మీరు అనుకుని ఆ చైతన్యమే నేనయ్యి ఉండి, ఆ చైతన్యమే మీరై ఉండి, ఇంకా అక్కడికి చేరుకోకుండా ఈ దేహాల దగ్గరే ఆగిపోయి, దేహం మీ శరీరం మీరు అనుకుని, నా శరీరం నేను అనుకుని మీరు ఇలాగా జీవిస్తూ ఉంటే ఇలా ఎంతకాలానికి మీరు లోపల ఉన్న సత్యాన్ని చేరుకుంటారు అన్నారు మా రోజు. ఓ ప్రీతి, ఓ ప్రీతముడా, ఓ ప్రీతముడా, నాన్నగారు చెప్పారు అమ్మ, ఓ ప్రీతమ్మా, నువ్వు మాకు బాగా దగ్గర వాడివి, కావలసిన వాడివి కాబట్టి చెప్తున్నాను, వినండి వినండి, జాగ్రత్తగా వినండి. ఈ చెవులు ద్వారా వినేవాడు ఒకటి ఉంటాడు కదా, వాడిని ఇక్కడ పెట్టి మరీ వినండి. నాన్నగారి మాట ఎక్కువగా చెప్తా ఉండేవారు కదా, బహుశా
చెవుల
ద్వారా శరీరం ఇక్కడ కూర్చోవటం కాదు, ఆ చెవుల ద్వారా వినేవాడిని ఇక్కడ ఉంచి మరీ వినండి. ఎందుకంటే నువ్వు నేను ఒక్కటే, ఊరికే ఊరికే బాడీ నీకు అలా కనిపిస్తుంది, నీ ఈ శరీరం ఆ శరీరం, శరీర ఇక్కడ ఎలా చెప్పుకొచ్చారంటే ఉషా రోజు శరీరాలు రెండుగా కనిపిస్తున్నాయి కానీ మనం ఒక్కటి మాత్రమే, నీవు ఒకటి నాలో ఉంది, నాలో ఉన్నది నీలో ఉంది, కానీ మీరు ఆ శరీరంగా శరీర మాతలుగా ఉండి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని పొందలేకపోతున్నారు. మీరు శరీరంగా ఉండకండి, మీరు మనస్సుగా ఉండకండి. ఇదిగో ఇక్కడ చెబుతున్నాను నేను, ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఓ ప్రీతముడా, శ్రద్ధగా విను. శరీరం నేను అనుకుని ఈ నేను అంటిపెట్టుకుని ఉన్నావు అనుకో, సత్యం ఈనాటికి తెలుస్తుంది. ఏ అవునో అదిగా ఉండు, నువ్వు కాని గొడవల్లోకి నువ్వు వెళ్ళొద్దు, అసలు నువ్వు వెళ్ళొద్దు. ఇంకా 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 ఎంత అందంగా చెప్పారంటే, ఇంకానే మీ రూపాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను మీ అని ఈ పద్మపాదుడు అడుగుతాడు కదా, అంటే మర్చిపోలేకపోతున్నాను అంటున్నావు అనుకు, నువ్వు నా గురించి ఏదో అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది ఏది కూడా నేను నువ్వు ఏది అనుకున్నా నేను అది కాదు, నువ్వు అనుకునేది నేను కాదు, నేను ఏదిగా ఉన్నా అది నీకు తెలియట్లేదు. ఎంత అన్నావు చూడోషా, నువ్వు అనుకున్నదేది, అనుకున్నదేది నేను కాదు, నేను ఏదిగా ఉన్నాను అది నీకు తెలియట్లేదు. ఏ ఓ ప్రీతముడా, నీకు చెబుతున్నాను, నువ్వు చైతన్యానికి ఇది ఒక మంత్రంలా పఠించు. ఇది మంత్రం, నేను చెప్పే మంత్రం ఏంటంటే, చైతన్యానికి భిన్నంగా నీకు ఏది కనిపించినా అదంతా మనసు యొక్క కల్పితమే. చైతన్యానికి భిన్నంగా అంటే ఇది ఇక్కడ చెప్పి ఏమన్నారంటే, ఇప్పుడు నీ శరీరం నీకు కనిపిస్తుంది, నీ మనసు నీకు కనిపిస్తుంది, ఏ వెలుతురు వల్ల ఏ వెలుగు వల్ల నీ మనసు నీకు కనిపిస్తాందో, ఏ కాంతి వల్ల నీ శరీరం నీకు కనిపిస్తాందో, ఆ వెళ్ళే నువ్వు, ఆ కాంతి నువ్వు, ఆ చైతన్యమే నువ్వు. ఆ గుర్తింపుని ఆ గ్రహింపుని వదిలేసి దేహం దగ్గరికి ఎందుకు వచ్చేస్తున్నావు, నువ్వు దేహంతో తాదాప్యం పొందుతున్నావు, ఇలాగా ఆ చైతన్యం తప్పించి నీకు ఏది కల్పించినా భవిష్యత్తులో విపరీతమైన దుఃఖం తప్పదు సుమా నీకు, నేను చెబుతున్నాను. నువ్వు శ్రద్ధగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎలా ఉంటావంటే, నువ్వు మా ఓ ప్రీతముడా, నువ్వు మాట ద్వారాకు చెప్పడం, నువ్వు శ్రద్ధగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మాట మాత్రం జారకు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని మాటలు మాట్లాడడం వల్ల నువ్వు నువ్వు చైతన్యానికి బాహ్యముఖానికి వెళ్ళిపోతావు, చైతన్యానికి దూరం అయిపోతావు. ఓ ప్రీతముడా, నువ్వు మాట జారకు, ఏ నువ్వు మనస్సు జారిపోనివ్వకు, నీ మనస్సు జారిపోనివ్వకు, ఎక్కడికి జారిపోనివ్వకు, నీ 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 హృదయంలో ఉన్న చైతన్యం దగ్గర నుంచి నీ మనసుని జారిపోనివ్వకు. ఎక్కడంత జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్తగా ఉండద్దంటే దేనికంట జాగ్రత్త? మనల్ని ఎవరైనా నీ జాగ్రత్తగా ఉండమన్నారు అనుకో, జాగ్రత్త అంటే మనం దేనికో అనుకో, డబ్బులు ఆరోగ్యం ఏదో. అక్కడ నాకు నచ్చేసింది బట్ట, అక్కడ అసలు అజాగ్రత్త అజాగ్రత్త లేకుండా ఉండు, జాగ్రత్తగా అని 4 సార్లు చెప్పారమ్మా జాగ్రత్తగా. అసలు జాగ్రత్త అనే మాట మనకు గుర్తుంటే అసలు మనం మనకు జ్ఞానం వచ్చేస్తుంది. బహుశా మాట జరిగిపోనివ్వకు, నీ మనస్సు జారిపోనివ్వకు. నువ్వు మాకు నీరెస్ట్వి, మాకు డియరెస్ట్వి, నీరెస్ట్వి, మాకు కావలసిన వాడివి, నువ్వు నా వాడివి. ఎవరి వాడు అంటే నా వాడు అంటే మళ్ళీ నా వాడు అంటే మళ్ళీ మన శరీరం దగ్గరికి వచ్చేస్తాం కదా.
అవును,
అంటే ఆ చైతన్యం మళ్ళీ మళ్ళీ ఎవరి వాడు అంటే నువ్వు చైతన్యం వాడివి, నువ్వు శరీరానికి సంబంధించిన వాడివి కాదు, నేను ఈ శరీరానికి సంబంధించిన వాడిని కాదు. ఇద్దరం కూడా లోపల ఒక్కటి మాత్రమే, ఒక్కటంటే ఒక్కటే. ఆ స్థితికి ఆ స్థాయికి మీరందరూ చేరుకోవాలి. ఎలా చెప్తే అసలు చూడటం కూడా ఎలా చూసారు షా, ఎలా చూసారంటే ఆ రోజు ఇంకా ఏంటంటే నాన్నగారంటే ఇంకా అది ఇప్పుడు నాన్నగారంటే దేవుడు అనుకుంటున్నాం, నాన్నగారంటే బ్రహ్మం అంటాం, నోడుతో అంటున్నాం. కానీ ఉషా మనకి లోపల హృదయంలో అనుభవపూర్వకంగా ఆయన మనకి ఎరుక పడలేదు ఉషా. ఆయన ఎరుక పడినప్పుడు ఎరుక పడినప్పుడు
ఎరుక పడకపోవడం కూడా లేదండి. ఎందుకంటే ఆయన పక్షంలో మనకి చాలా సార్లు చైతన్యం తాలూకు శాంతి అనుభవం ఉంది. అయితే మనసుతో తాదాత్మ్యం వచ్చేసరికి మళ్ళీ అంటే ఆ మాయలో ఉంటాం అన్నమాట.
అది అది ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అనమాట. అందుకే ఏదిగా ఉన్నావో అదిగా ఉండు, ఆ ఎరుకుగా ఉండు, ఆ ఉనికిగా ఉండు. నువ్వు జారిపోకు, నువ్వు నీ మనసు జారిపోయేవకు. ఆ ఎరుకుగా ఉండు, ఉనికిగా ఉండు, నిష్టగా ఉండు. ఎంత అందమో చూడు సార్ అసలు ఆ మాట. ఆచార్యుల వారు అది చెప్పిన లాస్ట్ మాటలు షాయి.
అంటే శంకరాచార్యుల వారు దేహం వదిలేసే ముందు శిష్యులకి ఎలా అయితే జాగ్రత్త చెప్పారో, బుద్ధుడు వెళ్ళిపోతూ ఆనందకి సవితి అదే ఆనందకి చెప్తాడు కదా, అంటే ఆఖరి మాటలు అలా. ఆఖరి ఆఖరి రోజులు అంటే బహుశా 8-9 నెలలు ఆత్మతీర్థం పుస్తకం పట్టుకుని శంకరాచార్యుల వారు వంపు పెట్టుకుని ఏదైతే మనకి చెప్పాలో అన్ని వివరంగా కన్వే చేసేసారండి. అవును అవును
ఇంకా ముందరేమో కాదన్నారు, అసలు ఇదేది నేను కాదన్నారు, ఆ చావులు 4 లేవన్నారు, పుట్టుకలు 4 లేవన్నారు, శరీరాలే లేవన్నారు, భూతకాలంలో లేవు, భవిష్యత్తు కాలంలో లేవు, అసలు ఎప్పుడూ లేవు, ఆ శరీరాలు నాకు లేనే లేవు, నువ్వు ఎందుకు ఆపాదించుకుంటున్నారు మీరు అన్నారు. తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? మళ్ళీ చైతన్యం దగ్గరికి, ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళిపోయి నువ్వు నేను ఒకటే అన్నారే, అసలు ఆ చివరి స్థితికి తీసుకెళ్ళిపోయి అక్కడ మనల్ని అందరినీ అక్కడ వదిలేసి ఇప్పుడు కూడా అవసా ఈ క్షణంలో కూడా మనల్ని అందరినీ జారిపోకండి, మాట జారిపోకండి, మనసు జారిపోకండి, ఉనికి ఉండండి, ఎరుక అన్ని ఉషా. నాన్నగారు అది అరవింద ఘోష్ గురించి అది ఎలా ఉంటుందో, జ్ఞానం ఎలా ఉంటుందో, ది లైట్ ది బ్లిస్ అది 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 గుర్తుంటే
చెప్పుతాం. అసలు నాకు చాలా అంటే ఇంకా ఆ మాట అరవింద్ ఘోష్ గారుగా ఆ మాట అసలు నాకు అంటే ఇంకా అసలు అంటే అమృతంలా అనిపిస్తుంది. అంటే ఆ మాట ఎంత బాగా చెప్పేవారంటే
బాగుంటుంది.
అవును ది ది కామ్, ది లైట్, ది పవర్, ది పీస్, ది సీస్ ఆఫ్ ఆనంద, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్, ది సీస్ ఆఫ్ ఆనంద, అది నీవై ఉన్నావు. అసలు ఇంకా అంటే ఎన్ని రకాలంటే ది కామ్, ది లైట్, ది పీస్, ది బ్లిస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్, ది సీస్ ఆఫ్ ఆనంద, అంటే అంత మహత్తరమైన స్థితిని ఇది. అది నీవై ఉండగా మాయతో ఈ శరీరం నేననుకుని, మనసు నేననుకుని, ఇంద్రియాలు నేననుకుని ఇందుల్లో కొట్టుకుని తిరుగుతున్నావు. ఇది అసలు కంప్లీట్ గా అంటే నీకు స్వప్న సమానం. అంటే నీకు నిద్రపోయినప్పుడు నీకు ఒక స్వప్నం వస్తుంది. స్వప్నంలో నువ్వు ఎవరన్నా నీకు మంచి మాట్లాడుతూ ఉంటే నీకు ఆనందం రావచ్చు, ఎవరన్నా విమర్శిస్తూ ఉంటే నీకు దుఃఖం రావచ్చు, లేకపోతే ఎవరి ప్రవర్తన బాగోకపోతే నీకు చిరాకులు, పరాకులు, కోపాలు రావచ్చు, లేకపోతే నీకు ఆ కోరిక తీరకపోతే దుఃఖం రాకపోవచ్చు. ఇలాగ రకరకాల రకరకాల కింద కనిపిస్తూ ఉంటుంది కదా. అది కలలో ఇప్పుడు కలలో నీకు అవి జరిగి నువ్వు మెలకువలోకి వచ్చిన తర్వాత అది నిజం కాదని నీకు ఎలా తెలుస్తుందో అలా ఈ జీవితము, ఈ మర అంటే ఈ చావు పుట్టుకలు, ఏ ఈ చావు పుట్టుకలే కాదు, నీ భూతకాలం, భవిష్యత్ కాలం, అదే పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్, ఇవన్నీ కూడా అంటే నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు, నీ మనసు, నీ బుద్ధి, అన్ని అన్నీ కూడా స్వప్న సమానం. ఏది నిజం కాదు, ఇది ఏది నిజం కాదు అని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు అంటే నీకు అది అనుభవంలో లేకపోవడం వల్ల. అందులోకి ఎప్పుడైతే నువ్వు మేలుకున్నావా, ఇదంతా స్వప్నం అనేది నీకు క్లియర్ గా నీ అనుభూతికి తెలిసిపోతుంది. అది నువ్వు ఇక్కడే ఇప్పుడే పొందాలి. అదే నువ్వై ఉన్నావు. ఆ ధ్యాస విడిచిపెట్టకు. ఆ ధ్యాస అంటే అది నేనై ఉన్నాననే ధ్యాస నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు మాయలో పడకుండా ఉంటావు. అందుకే నువ్వు ఉండడం ఒక్కటే చెయ్యి, అదిగా ఇదిగా ఉండకు, ఉండడం మాత్రమే చెయ్యి అని రిపీటెడ్ గా అందుకే చెప్పేవారండి. అంటే ది కామ్ అంటే ప్రశాంతత, ది లైట్ అంటే వెలుగు, మహా వెలుగు, ది పీస్ అంటే మహత్తరమైన శాంతి, ది సైలెన్స్ అంటే మహామౌనం, ది పవర్ అంటే శక్తి, హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే విద్య, అంటే ఆత్మ విద్య, అంటే ఆత్మ విద్యకి పరాకాష్ఠ, అద్వైతం, హైట్స్ ఆఫ్ నాలెడ్జ్, సీస్ ఆఫ్ ఆనంద అంటే ఆనంద సముద్రం, అంటే అంటే అన్ని సముద్రాల్లో కలిపినంత ఆనందం అనమాట. అన్ని సముద్రాలు కలిపేస్తే ఎంత ఉంటుందో అంత ఆనందం,
ఆనంద సముద్రం.
అంటే అన్ని సముద్రాలు కలిపేస్తే అంటే సీస్ అంటే ఒక్క సముద్రం అనలేదు, సీస్ ఆఫ్ ఆనంద అన్నారు అనమాట. అంటే అట్టిది నీ స్థితి యాక్చువల్ గా, అది మనం అంటే అదే, అంటే అది మనమై ఉండి మనం దేంతో తాదాప్యం పొందుతున్నాము, ఈ తాదాప్యం విడిచిపెడితే అది మనం అవుతాము. సో ఇంత చిల్లర దాని చుట్టూ మనసుని పెట్టి ఉంచద్దు. ఈ శరీరం నేననే బుద్ధిలోంచి నువ్వు విడుదలైతే నువ్వు పొందేది అది నీ నీ మాటలకు అందదు, నీ మనసుకు అందదు, నీ ఊహకు అందదు, అంత మహత్తరమైన స్థితి అది అని దాన్ని వైభవం, దాని వైభవం వర్ణించి వర్ణించి అది మన కళ్ళకి చూపించి మన ఇంద్రియాలకి అవగాహన చేసి మన మనసుకి మన బుద్ధికి అది అందుకునేలా చేసి లోపల అనుభూతి కలగజేసి మనల్ని తీసుకెళ్లారంటే కేవలం మాట కాదు, అంటే అనుగ్రహ ప్రవాహం ఇంకది. ఆయన ఆ మాట కూడా అనుగ్రహంలో పొంగి ప్రవహించిందంటే అంచేత ఇంకా అక్కడ అక్కడ ముద్ద అయిపోవడం తప్ప మనం అంటే ఇంకా భేద భావన అనేది లేకుండా తీసి పడేశారంటే, అంటే ఏదో కొంత మనకి వ్యవహారం చేసినప్పుడు మనం మాట్లాడచ్చు, లేకపోతే ఆ సందర్భానికి అనుగుణంగా రెస్పాన్స్ అవ్వచ్చు, కానీ ఆయన చేసిన వర్క్ మనం జ్ఞాపకం పెట్టుకున్నా కూడా మాయలో పడకుండా ఉంటామండి.
అదే ఇప్పుడు ఆచార్యుల వారు లాస్ట్ మినిట్ లో చెప్పిన మాట అదే ఉష, ఆయన ఎవరో తెలియ చెప్పి ఆ గుర్తింపు మీకు కూడా వచ్చేయాలని చెప్పారు లాస్ట్ ఆ చెప్పిన మాట.
అంతే అంతే అంటే ఇక్కడ ఇప్పుడు ఆ చైతన్యం నేనని గుర్తిస్తే నీకు ఎలా పని అయిపోయిందో, అంటే వచ్చిన గురువు చైతన్యం నీ లో నీలో నీ లోపల బయట లేని చైతన్యం నేనై ఉన్నాను అని నాకు నీకు వేర్లేదన్నారు.
అవును అవును.
అంటే ఏ చైతన్యం అయితే మన హృదయంలో ఉందో, ఏ చైతన్యాన్ని అయితే మనం పొందాలో, ఏ చైతన్యం కోసం అయితే మీరు అన్నారు చూడండి, పుట్టక ముందు గర్భంలో ఉండగా క్షోభపడి ఎట్టి పరిస్థితిలో అంటే గర్భంలో ప్రవేశించక ముందు ప్రాధేయపడి నీ కాళ్ళని పట్టుకుని విడిచిపెట్టకుండా ఏ అంటే మానవ జీవిత లక్ష్యం మోక్షం ఏదైతే ఉందో అది పొందడానికి ప్రయత్నం చేస్తానని భూమి మీదకి వచ్చి మరుక్షణం మాయ వల్ల ఎలా మర్చిపోతామో అది అది పొందింప చేయడానికి మన లోపల చైతన్యం ఒక రూపం ధరించి మనం మాయలో పడకుండా మనల్ని అంటే ఆ మాయలో నుంచి మనకి దారిచ్చి మనకి చైతన్యం వైపు నడిపించి ఆ చైతన్యం రుచి చూపిస్తూ ఆయన వైపు నడిపించి ఆ దేహం వెళ్ళిపోయే ముందు మళ్ళీ మనం దేహానికి ఎలా అంటే మాయలో ఆపాదించేస్తున్నామని వివరంగా మళ్ళీ మనకి దాన్ని విచక్షణ చేసుకుని అది వేరుగా లేము ఉన్నదే చైతన్యం ఆ నేను శరీరం కాదు మీరు శరీరం కాదు అంటే అంటే ఒకటి నిజం రెండు మాయ అనేది వివరంగా చెప్పారండి.
వివరంగా చెప్పారమ్మా అవును కరెక్టే వివరంగా.
అందుకే ఒకటి నిజం రెండు మాయ ఒకటి నిజం రెండు మాయ అంటే ఒక్క చైతన్యం తప్ప ఇంకా ఏది బయటకి కనిపించినా నీకు ద్వైతం కనిపించినా నీకు వికారాలు కనిపించినా రాగద్వేషాలు కనిపించినా ఇష్ట ఇష్టాలు కానివ్వండి అంటే ఇంకా మూడు స్టేట్లు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆ స్థితులు మూడు స్థితులు నువ్వు కాదు మూడు నాలుగు కాలాలు నువ్వు కాదు పంచభూతాలు నువ్వు కాదు అంటే ఏది కాదు మరి ఏదై ఉన్నావు చైతన్యమై ఉన్నావు అది ఎలా ఉంది అని ఇదిగో అరవింద్ ఘోష్ గారి మాట అనమాట. అంత మహత్తరమైన స్టేట్ పొందడానికి నువ్వు మానవ జన్మెత్తి ఇది తప్ప నువ్వు ఏది చేసినా ప్రయోజనం ఏంటి ఇంకా అని చెప్తే మన లైఫ్ ధన్యవాది.
ఉషా లాస్ట్ లో ఈ మాట చెప్పి ముగించు లాస్ట్ అదే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అది తప్పించి మనకి గమ్యం అనేది ఇంకోటి లేదు అని అదే మనం వచ్చిన పని మర్చిపోవద్దని భగవాన్ కూడా అని చెప్తా ఉండేవారు కదా ఇప్పుడు అదే అండ్ ఏం హైయెస్ట్ అది ఏదో చెప్పేవారు చూడు నాన్నగారు అది చెప్పి
ముగించేస్ట్ ఇప్పుడు మన నుంచి మనం విడుదల అవ్వాలి హైయెస్ట్ హైయెస్ట్ అంటే వన్నెస్ అంటే ఏకత్వం
అంటే మనం జీవితంలో సాధించవలసింది లేదు
ఇంకేది లేదు అంటే అది సాధించాలి అంటే ఏం చేయాలి అంటే అది ఏదైతే అది కాదు దాన్ని అన్ని వదిలేయాలి అంటే ఎలా వదులుతాం అది అది స్వప్నం అని మనం గ్రహిస్తే వదిలేస్తాం సో స్వప్నతుల్యం అంటే స్వప్నం ఎంత అంటే మెలకు వచ్చాక స్వప్నం ఎంత సత్యమో బ్రహ్మంలో మేలుకున్నాక అసలు అది లేదనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి అది లేదనుకుని మనం ప్రాక్టీస్ చేస్తే మనం అక్కడే ఉంటాం అంటే
నెమ్మదిగా మనసు చైతన్యం వైపు జరిగిపోతుందమ్మా అది లేదన్న సంగతి అర్థం అయ్యి కొద్దీ నెమ్మది నెమ్మదిగా మనసు చైతన్యం వైపు జరిగిపోతా ఉంటుంది.
అంటే అసలు అంటే ఈ దొంగ నేను కదిపితే ఇంకా దానికి అస్తిత్వం కూడా ఉండదు కదా అంటే చైతన్యంతో మనం తాదాప్యం ఉంటే మనసుకు అస్తిత్వం లేదని తెలుస్తూ ఉంటుంది. అస్తిత్వం లేని దానికి ఇంకా ఇంకేముంది ఇంకా అది ఉండడం ఉండకపోవడం ఏంటి అది అదృశ్యం అయిపోతుంది అంటే అంటే ఇప్పుడు మెలకు వచ్చాక మీకు కళ దగ్గర దగ్గరగా ఇప్పుడు కళ వచ్చింది మనకి మనకి మెలకు కళ్ళలోంచి మనం మెలకు వచ్చి లేచిపోయాము కళ మెలకు ఒక దగ్గరగా జరిగిందా
లేదు
లేదు లేదు అలా మనసు లేదా
అంటే
లేదనే అనుభవం వచ్చేస్తుంది అది చైతన్యం అక్కడ స్థిరత్వం మనందరికీ వచ్చేయాలి.
అవును అవును ఉనికిగా ఉండు అక్కడ అక్కడ గురి పెట్టడం మైండ్ ని జాగ్రత్తగా ఉండు అది ఈ మాటలన్నీ నువ్వు అన్నట్టు అక్కడ గురి పెట్టడం కోసమేనమ్మా ఆ స్థితిగా ఉండటం కోసమే
చాలా చాలా థ్యాంక్స్ అంటే అద్భుతం అదే అంటే ఇంకా శంకరాచార్య గారు బుద్ధుడు అంటే నాన్నగారు జీవించి చూపించారు కాబట్టి ఇంకా సన్నివేశాలు ఆయనతో మనం గడిపిన జీవితం ఆయన సమక్షంలో మనకి కలిగిన అనుభూతులు అంటే ఇంకా అనిర్వచనీయం ఏదో మాటల్లో చెప్పడానికి ప్రయత్నం తప్ప మళ్ళీ అంటే బోల్డ్ సందర్భాలు వస్తాయి మనం మళ్ళీ మాట్లాడదామండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః హర హర శంకర జయ జయ శంకర బుద్ధం శరణం గచ్చామి. అలాగే అంటే